మీ పాట మీరు మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో చెప్తుంది. పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి, తర్వాత గురువు గారి యాంగిల్ అందులో వస్తుంది. ఈ 20 పుస్తకాలు జస్ట్ మీకు తెలియాలి, అప్పుడు కానీ మీరు దీని గురించి అవగాహన పొందలేరు. అంచేత 20 పుస్తకాలు జస్ట్ గురించి నేను ఈ పాట అయ్యాక చెప్తాను. నేను నేను ఆ వ్యక్తి రియాక్ట్ అవుతాడు, డిప్రెషన్లో ఉన్నవాడు యాక్టివ్ అయిపోతాడు. గురువు గారి ఆ 20 పుస్తకాలు మీకు ఆ విధమైన మార్పులు తీసుకొస్తుంది. ఆ అర్థం అదే, ఆ పాటని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సమస్యలు ప్రాబ్లమ్స్ ఇవి వాళ్ళదిగా నిర్మిస్తాయి, మళ్ళీ ట్యాకిల్ చేస్తాయి. అర్థమవుతున్నారా పాట అర్థం? దమ్ము దైవాలే తలదించాలి, దేవమాత గుడ్డివాడు పడుతున్నది. మనకేంటుండే ఏ అడ్డంకులు వస్తున్నాయో ఆ అడ్డంకులు వస్తున్నాయో మేమేం చేస్తాం? పాట వింటే నేర్చుకోండి. సినిమా పాటలు చూడటం కాదు, మీ జీవితాన్ని దానికి అనుగుణంగా మార్చుకోవాలి. మొత్తం మీద మన ఈ సాధన అంతా కూడా 20 పుస్తకాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆ 20 పుస్తకాల జిస్ట్ స్పష్టంగా మనకి అవగాహన కావాలి. గురుదేవుల యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే, మీకు కావాల్సింది మీకు మీ ముందే ఉంటుంది, మనం గమనించాం దాన్ని. మహాకాలుని యొక్క రహస్యమయ హెచ్చరిక ఈ పుస్తకంలో చాలా నీట్గా ఆ భావాలు జత 20 పుస్తకాలు జస్ట్ ముందు మీకు ఒక అవగాహన వస్తే సంక్షిప్తంగా. ఈ కార్తీక మాసంలో ఈ అవగాహనని ఎక్కువ మందికి 20 పుస్తకాలు మనం అందజేయలేము. చదివినవాడు చదవడు, కానీ హెచ్చరిక అంటే చదువుతాడని అనుకుంటాను నేను. కానీ దీని గురించి నేను ప్రసాద్ గారు నుంచి
సాయత్రి మంత్రం ఒక మతానికి సంబంధించింది కాదు, మానవజాతి మతానికి సంబంధించింది అనేసి అర్థవేటిక అందరికీ అర్థవేటిగా చదవడానికి అనుకూలంగా ఈజీగా ఉండేట్టుగా మనం తయారు చేయాలి అని అన్నప్పుడు, దాంతోపాటు ఈ గాంధీ దగ్గర సాయంత్రంలో పూజ గురుదేవులు తప్పనపడుతూ పేరు చేసినటువంటి విషయాలు గురించి కూడా ఇంట్రడక్షన్గా మనం అందరికీ అందజేయగలిగితే బాగుంటుందనే ఉద్దేశంలో అది మాట్లాడుకోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పటివరకు వేదపేట నుంచి ఎంత అద్భుతమైనటువంటి పుస్తకాలు ఆశ్చర్యకరంగా ఎట్లా వచ్చాయో, ఇంకా అంతకన్నా ఆశ్చర్యకరమైనటువంటి ఊపులో ఈ రహస్యమైన హెచ్చరిక అనే పుస్తకం మాస్టర్ అమెరికా నుంచి రాగానే తయారైంది. అసలు ఆ పుస్తకం చదువుతుంటే మాకే కాస్త ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే అది మనం రాసింది కాదు, ఎవరో డిక్టేట్ చేస్తే ఎవరో ఏదో చేసినట్టుగా ఇప్పటివరకు ఎట్లా పుస్తకాలు వచ్చినా దానికన్నా ఇంకా ఆశ్చర్యకరంగా పెట్టుకుంది. కాబట్టి అదే కోసం మా కోరిక ఏంటంటే, ఈ పుస్తకాన్ని ముక్కళ్ళు పుస్తకం చదువుకొని ఆనందపడటం కాకుండా మనకు తెలిసిన వాళ్ళందరికీ వీలైతే ఒక్కళ్ళు 100 పుస్తకాలు 1000 పుస్తకాలు తీసుకొని మరి తెలియని వాళ్ళు తెలియని వాళ్ళకైనా సరే మన పాపకి ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాము, అట్లా ప్రజలందరికీ సమాచారం అందించగలిగితే మన శ్రీరామ శర్మాచార్య గారు కళలు అనుకున్నాం కొంచెమన్న అర్థం చేసుకున్న వాళ్ళు అవుతాము అని గురించి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఇందాక ఒక ఆయన ఉన్నారు ఎప్పటికీ ఏడు మంది ఎనిమిది మంది చెప్పారు, ఇప్పుడు ఒక ఆయన చెబుతాయట ఏమండి దీంట్లో రాసిన విషయాలు గాయత్రి పది వాళ్ళు తెలియదు, 90 మంది తెలియదు, ఇంకా మాట్లాడే 99 మంది కూడా తెలియదు, శ్రీరామ్ శర్మ చేత ఎంత గొప్పవాడు అని. ఇప్పుడు ఆయన 50 ఏళ్ళకు పుస్తకం తీసుకుని వెళ్ళిపోయారు. ఆ పుస్తకం నేను చదివానండి, ఇంకో తీసుకెళ్తున్నా అని చెప్పి ఎక్స్ప్లై జస్ట్ మన అందాన్ని స్పీక్ చేయడం వల్ల మనం ఫస్ట్ టైం ఈ పుస్తకం ఒక ఆయన ఇస్తే మొట్టమొదటి పేజీలో ఒక చిన్న మెసేజ్ రాస్తున్నాను. మాస్టర్ గురించి అది నాకన్నా గొప్ప సిద్ధులు ఉన్నాడంటే ఉపయోగించుకోండి, నాకన్నా గొప్ప జ్ఞానం ఎక్కడ ఉన్నా కూడా మీరు ఉపయోగించుకోండి, కానీ గురువుగా తన శిష్యుడిని ఏ పోయినా సరే ఎక్కడైనా సరే నాకన్నా గొప్పగా ప్రేమిస్తున్నాడంటే మాత్రం, నేను ప్రేమించిన దానికన్నా గొప్పగా ప్రేమిస్తున్నాడంటే మాత్రం మీరు సత్యం అవ్వకూడదు అని చెప్పి ఆయన దూరాన అన్నాడు అని మాస్టర్ చెప్పారు. అంత గొప్ప సమాజాన్ని చదివి పుస్తకం తీసుకుని మాట్లాడే జనాల్లో చూసుకుంటే ఇరు సొందులో ఆయన గొడవ పసుపులాడే చెప్పి చదివిన ఆయన పెద్ద ఆయన చాలా పెద్ద ఆయన మన అదే తాతగా అనుకుంటున్నాడు ఇంకా పెద్ద ఆయన ఏడుస్తు చూస్తే నా భయం వేస్తుంది, ఎందుకు ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు అర్థంగా తర్వాత చూస్తే ఇది చదువుతున్నాడు మా కళ్ళ మైండ్ పెట్టేసుకుని ఏడుస్తూ ఆ పక్కన టీచర్లో మోం పెడుతున్నాడు ఆయన ఆగలేదు చాలాసేపు ప్రయత్నం చేసి చోరికి ఏం చేశాడంటే ఏమండి ఇది చదివితే నాకు ఆగలేదండి చూడండి గుళ్ళంత ఎట్లయిపోయిందో, నేను శ్రీరామ్ శర్మాచార్య గారి చాలా కాలం పట్టినాను తెలుసు కానీ ఇంత గొప్పవాడని ఇంత ప్రేమ స్వరూపుడు నాకు తెలియదు అసలు నేను ఏమని చెప్పాను ఆయన మనిషి నేను ఆయన వాళ్ళు చూసే పడతారు ఏమనుకుంటారని చెప్పి నేను నా పక్కన వచ్చే కంగారు పడ్డాను. ఆయన చాలా ఆనందంగా ఆ భావన నాకు కూడా అక్కడ కన్నెత్తులు నీళ్ళు పెట్టుకొని ఇంత గొప్ప సమాచారం ఇంతగా ఇదిగా ఉంటుంటే ఇంకా ఇంతగా అదృష్టవంతంగా కారణపడుతుంది తప్పకుండా మా అందరం చదివి తెలుసుకుని అందరికీ చెప్పాల్సిన పరిస్థితులు వస్తే కాబట్టి ఓ మహాపురుడి యొక్క రహస్యమైన హెచ్చరిగా దేని గురించో ఆయన మనందరికీ 20 పుస్తకాలు చెప్పాలలో ఉన్నటువంటి ఆ రహస్యం ఏంటో మనం తెలుసుకుని మాట్లాడేటువంటి ఒకరు కూర్చొని కావడం కావడం కాదు, మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఈ సమాచారం జరిగితే శ్రీరామ శర్మ ఆచార్య కోరికలు కొంచెం ఉన్నామని నెరవేర్చే వాళ్ళం ఉన్నాం. కాబట్టి సాధ్యంతో ఈ పుస్తకాలు మీకు ఎన్ని కావాలన్నా కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఒక్కళ్ళు ఒక పుస్తకం 4 పుస్తకాలు కొనుక్కొని నలుగురికి ఇవ్వడం కాదు, మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరికీ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మన పరివారం అందరూ తెలుసుకోవాల్సినటువంటి రహస్యాలు దీనిలో చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మన కుటుంబ సభ్యులందరూ దీన్ని అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తూ శ్రీరామ శర్మాచార్య యొక్క కోరికను మనం అర్థం చేసుకోవడానికి తక్కువ వాళ్ళు కూడా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం.
సినిమా టికెట్ ఎంతయ్యా? గురువుగారి దగ్గరికి వచ్చేసరికి కాస్ట్ సోప్ ఎంత? 35 రూపాయల కంటే ఎక్కువ ఉందయ్యా? కాస్ట్ కాదమ్మా, వెళ్ళాలా, మీకు టైం చాలా తక్కువ ఉంది. ఈ పాట హిందీలో ఉంది కానీ ఈ పాటలో అంతరార్థం ఏంటి అంటే 6 మంది ఖూనీలను జైలర్ బయటకు తీసుకొచ్చి పబ్లిక్ లైఫ్లోంచి వాళ్ళని మారుస్తాడు. దో ఆఖే బారా హాత్ అని పిక్చర్ అది, అంటే 2 కళ్ళు జైలర్వి, 12 చేతులు 6 హంతకులివి, చివరికి సక్సెస్ఫుల్గా వాళ్ళని మారుస్తాడు. నిజంగా జరిగిన సంఘటన అది, కల్పితమైన కథ కాదు, సంఘటనను కొంచెం కల్పించుకున్నాడు సినిమా దగ్గరించి. ఆ పాట కూడా కల్పితమైంది కాదు, నిజంగానే పంజాబ్లో కొన్ని స్కూల్స్లో అది ప్రార్థనా గీతం ప్రేయర్ సాంగ్ జత కాస్త ఆ మాత్రం హిందీ అర్థం అవుతుంది మీకు, ఆ మూడ్లోకి రండి. ఒకవేళ అర్థం హిందీ ఎంతమందికి అర్థమవుతుంది? మీరేం చేయాలంటే తర్వాత పాట విని అర్థం కావాలని చెప్పండి. మీరు చెప్తమే తప్ప ఏం జరగటం లేదు. నేను విశ్వమంతా కుటుంబం అనే పాటని నేను అమెరికాలో ఉన్నప్పుడు విని, అప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు అమెరికాలో, నేను కలవలేదు ఆయన్ని, కానీ ఆయన అమెరికాలోనే ఉన్నాడు సీతారామ కాశీ. అది వినగానే నేను ఇక్కడికి రాసి మీరు అది చేయండి, అసలు ఆ స్పీచ్ వినండి, ఆయన ఎక్స్ప్లెనేషన్ అంటే మీకు ఆవేదన లేకపోతే తెచ్చుకోండి, పిల్లవాడు స్కూల్కి వెళ్ళకపోతే కొట్టి పంపిస్తాం, నేను మిమ్మల్ని కొట్టలేను, ఎందుకంటే శక్తి లేదు కొట్టడానికి. కొట్టితే మళ్ళీ మీరు అందరూ ఎప్పుడు తిరిగితే నేను ఎక్కడ పోతాను. ఇదే నేను కొడుతున్నాను అనుకునే మీరు ఇవాళ పాట యొక్క ఇంటర్వ్యూ అర్థం చేసుకోండి. దాని పాట కింద ఉన్నది, ఈ పాట యొక్క అర్థం కూడా తీసుకోండి. అతను డెత్ బెడ్ మీద ఉన్నాడు. వీళ్ళు హంతకులు, మారిన హంతకులు. అతను రోజు చేసే ప్రార్థనని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వచ్చిన వాడు గుర్తు కలపండి, దాంతో పాటు కాస్త గట్టిగానే కలపండి. తెచ్చుకోండి, లేకపోతే ఇప్పుడు యాక్టర్కి రాకపోతే తెచ్చుకుంటాడు. తెచ్చుకున్నాను మనం సపోర్ట్గా ఉంటాం కదా, తెచ్చుకున్నదే కదా, తెచ్చుకోండి ఆ ఊపు తెచ్చుకోండి. చూపించినప్పుడు కళ్ళల్లో ఫీలింగ్స్ చూడండి. ఆపో చేస్తున్నాము, ఎడతా కూడా అవసరపడుతున్నాం, ఇందుకు సాధించలేకపోయా అంటే ఆ భావం లేదు, ఆ ఏడుపు లేదు. దానికి ధైర్యం మీరు ఉపయోగించుకోవాలి. ఇంతట ఒకళ్ళు వచ్చి వైర్లెస్ ఇచ్చేసేయండి, అవసరం ఇందులో దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది పేజీ నెంబర్ 12 నుంచి చదవండి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను. ఇంకా మీరు డైరీ రాయటం మొదలెట్టారు, కనీసం ఆ భావ సంవేదనైనా రావాలి. ఇతరులకి తర్వాత సంగతి చూద్దాం. పేజీ నెంబర్ 12లో బోల్డ్ లెటర్స్ లో ఎడమ వైపు పేజీలో ఉంది.
పరమ పూజ్య గురుదేవులు
దేశ జాతి కుల మత లింగ వయోభేదములు లేకుండా అందించిన వైజ్ఞానిక ఆచార్యుల ముఖ్య సూత్రం.
అదే ముందు మీకు అర్థం అవ్వాలి, అసలు ఏంటి మనం చేస్తున్నాం, మన లక్ష్యం ఏమిటి అంటే అందులో మొట్టమొదటిది ఏంటి అంటే దేశ, ఏ దేశానికైనా ఓకే, అమెరికా, జర్మనీయా, ఫ్రాన్సా, కమ్యూనిస్ట్ కంట్రీయా, క్యాపిటలిస్ట్ కంట్రీయా, రిపబ్లిక్ కంట్రీయా, ఏ దేశం అయినా. రెండు
జాతి
ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, హిందూ జాత, ముస్లిం జాత, ఈసాయి జాత, ఏ జాత, కులాలు, ఫలానా కులం వాళ్ళు ఇచ్చేయాలి, ఫలానా వాళ్ళు ఇచ్చేయాలి అనేది లేకుండా, మతం లేకుండా, మతం అంటే తెలుసు కదా, స్త్రీ పురుష భేదాలు, చిన్నవాడికి ఆది విషయాలు, చిన్నవాడికి పెద్ద అంటే తల్లి, మిగతా వాళ్ళు ఇది చూస్తూ ఉంటారు. దీని యొక్క వైజ్ఞానిక ఆధ్యాత్మికత ఇది, ఈ మాట చాలా కొత్త మాట, చాలామంది ఇప్పుడు గుర్తుకొంచెం వాడతారు. మొన్న ఇస్కాన్ వాళ్ళు సైన్స్ అండ్ స్పిరిచువలిజం అని కూడా ప్రచారం చేస్తున్నామని రాశారు. కానీ సైన్స్ అంటే అర్థం ఏంటి అంటే అందులో చెప్పినట్టు ఆచరిస్తే ఫలితం రాదు. సైన్స్ అంటే ఇది శ్రద్ధ ఉందా, విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా, ఇలా చేసావా, అలా చేశానేం లేదు. నమ్మకం ఉందా లేకపోయినా సైన్స్లో హైడ్రోజన్, ఆక్సిజన్ కలిగితే ఖచ్చితంగా నీరు వస్తుంది నమ్మినా నమ్మకం. గురుదేవుడు ఆ సైన్స్ అందించారు. నీకు నమ్మకం ఉందా లేదా ప్రశ్న లేదా ఆయన చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. దానికి ఆయన కొన్ని ఫార్ములాలు ఇచ్చారు. ఇది మీకు వంట పట్టాలి బాధ, మాట అర్థమైంది అనుకోకండి. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే సైన్స్ అనగానే ఒక ప్రయోగశాల కావాలి, ల్యాబొరేటరీ కావాలి. మన ల్యాబొరేటరీ ఏంటి? మన శరీరం. అంటే శరీరం ఉన్న ఎవరైనా, మనవ జాతనే కాదు, జంతువులకి శరీరం ఉంది, వాటికి ఈ సూత్రాలు వర్తిస్తాయి. అది అర్థం చేసుకోండి. పక్షులకి ఈ సూత్రాలు వర్తిస్తాయి, పాములకి ఈ సూత్రాలు వర్తిస్తాయి, మట్టికి, ఇనుముకి, రాగికి కూడా ఈ సూత్రాలు వర్తిస్తాయి. అంత సైంటిఫిక్ ప్రయోగశాల ఏంటి అంటే ఎవరి శరీరం వాడాలి. మనం మానవ జాతి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నందుకు మానవ శరీరమే ప్రయోగశాల. ప్రయోగశాల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రయోగశాలలో కావలసిన పదార్థాలన్నీ లోపల ఉంటాయి. టెస్ట్ మెటీరియల్స్ అంటాం కదా, అంటే ఆపరేటస్ అంతా ల్యాబొరేటరీలోనే ఉంటాయి. అందరికీ ఒకేలాగా ఉంది, హార్ట్ ఉంది, కిడ్నీస్ ఉన్నాయి, లంగ్స్ ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చెవులు, అందరికీ ఒకేలాగా ఉన్నాయి. ఒకేలాగా లేకపోతే హార్ట్ అటాక్ ట్రాన్స్ప్లాంటేషన్ అది ఎలా చేస్తారు? పైకి చూడటానికి పైన ఉన్న మేకప్ వేరువేరుగా ఉంది, శరీరపు రంగు వేరుగా ఉంది, అది వేరుగా ఉంది, కానీ లోపల ఉన్నటువంటి ఆ పదార్థాలు వాటిని ఉపయోగించుకోవాలి. అందుకే దేహో దేవాలయ ప్రోక్త, ఈ దేహమే దేవాలయం. ఈ దేహాన్ని దేవాలయంగా మార్చుకోవటానికి మేము దేవాలయానికి వెళ్ళాలి. విద్యాలయానికి ఎందుకు వెళ్తాం? ఆ విద్య మన పొరుగు దిగాలి. తిరుపతి విద్యాలయంలో వదిలేసి రామాను అంచేత ఈ ప్రయోగశాలలో ఈ వైద్యానికి ఆధ్యాత్మిక యొక్క సూత్రాలు అందజేశారు. ద వన్ అండ్ ఓన్లీ వన్ నౌ. రేపు మీరందరూ కూడా అందరికంటే కదా, ఐన్స్టీన్ ఫార్ములా ఇచ్చాడు సరే, కానీ ఎందులో కాసేవాడు ఆ ఫార్ములా చెప్పగలడు. ప్రాబ్లం ఐన్స్టీన్ కంటే బాగా చెప్పగలలేదు, కానీ ఐన్స్టీన్ అంత గొప్పవాడు కాదు. కానీ ఐన్స్టీన్ చెప్పింది అర్థమవుతుంది. అలాగే మన శరీరము పనిముట్లు ఏంటి? దీనికి మొట్టమొదటి సూర్యోపాసన నేర్చుకోవాలి, సవిత ఉపాసన. ఈ సవిత ఉపాసన నేను ఇందాక చూపించాను కదా, ఎక్కడికి వెళ్తున్నాను, 50 కోట్ల సంవత్సరాలలో అది అందులో కలుస్తుంది, అది మహాప్రళయం. అది ఈ మధ్య మధ్య వచ్చేవన్నీ కూడా ఖండపడేయాలి. అంచేత సూర్యోపాసన మనము కొంచెం గాయత్రి మంత్రాన్ని ఫార్ములాలను ఉపయోగించుకోగలిగితే, సూర్యుడు యొక్క ఫార్ములా, సూర్యుడు ఈ మొత్తము సృష్టిని ఎలాగా, సూర్య ఆత్మ జగత్ సృష్టిశ్చ, ఈ జగత్తుకి ఆత్మ ఎవరు అంటే సూర్యుడు. మనం ఎందుకు జీవించున్నాము? మనకి ఆత్మ ఉంది కనుక ఈ జగత్తుకి ఆత్మ సూర్యుడు. ఆ గాయత్రి మంత్ర సాధన, దాని తర్వాత యజ్ఞమయ్యే జీవిత విధానం. యజ్ఞాలు చేయటం ఒక ఎత్తు, యజ్ఞాల యొక్క జీవిత విధానాన్ని పాటించటం ఒక ఎత్తు, అది కూడా ఈ 20 పుస్తకాల్లో ఉంది. ఆ 20 పుస్తకాల నుంచి డైరీలో ఇచ్చాను పేజీ రిఫరెన్స్తో సహా, కొత్తది ఏమి లేదు, 20 పుస్తకాల్లో ఉన్నదే ఉంది. చేయ విధానము మూడు రకాలుగా చేయాలి, ఉపాసన సాధన. ఏ ఉపాసన అయినా సాధన ఆరాధనతో కలిసి ఉంటుంది. ఇది మీరు అనేక సార్లు వింటారు కానీ మీరు వంట పట్టించుకోండి. ఏ విద్య నేర్చుకోవాలన్నా ముందు ఒకరి దగ్గర కూర్చోవాలి, ఉప ఆసన దగ్గర కూర్చోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ టీచర్ దగ్గర కూర్చుంటారు క్లాస్. తెలుగు నేర్చుకోవాలి, తెలుగు టీచర్ దగ్గర కూర్చుంటారు ఉపాసన. అంటే ఉపాసనలో వింటాను. ఏమని విన్నామంటారు నేను, సూర్యుడు ఎవరు ఉండడు. గాయత్రి మంత్రం గురించి గురుదేవుడు ఒక ఉదాహరణ ఇస్తూ ఉండేవారు. నేను శ్రీరామకృష్ణ పరమహంసగా సాధన చేయడానికి చాలా కష్టపడితే కానీ ఆ దేవతలు సాక్షాత్కరించలేదు. కాళికాదేవి పోతే ఆయన 12 ఏళ్ళు 16 ఏళ్ళు అవస్థపడ్డాడు కాళికాదేవి సాక్షాత్కరించడం. కానీ గాయత్రి మంత్రం ఉపాసన మీరు చేయకముందే ప్రత్యక్షం ఎదుర్కొన్నాడు. అది అసలు మీకు ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్. ప్రత్యక్షం అయిపోయిన కిందకు మీరు దేవుడు ఫీల్ చేస్తారు. కానీ అది అర్థం చేసుకోవాలి. అంచేత ఉపాసన సూర్యుడి దగ్గర కూర్చోవడం నేర్చుకోండి. అంచేత సూర్యుని దగ్గరికి వినండి. అంటే క్లాస్ రూమ్లో టీచర్ చెప్పింది వింటారు. సూర్యుడే ఇదంతా చెప్పకపోతే ఇన్ని ఔషధులు, ఇన్ని చెట్లు, ఇన్ని పదార్థాలు, ఇన్ని ఖనిజాలు, ఇంతమంది మానవులు, గ్రహాలు ఎలా వచ్చాయి? సూర్యుడు చెప్తేనే కదా వచ్చాయి. సూర్యుడే కదా దాన్ని మౌలు చేస్తుంది. మీరు దానికి లొంగిపోండి. మంత్ర జపం చేస్తున్నప్పుడు నేను మీకు లొంగిపోతున్నాను. ఓం భూ భూ స్వ భూ భువ స్వ. ఈ మూడింట శక్తి ప్రవేశం సూర్యుడికి జరుగుతుంది. ఓం భూ భువ స్వ. ఈ మూడు కేంద్రాల నుంచి ఉన్న శక్తి దేనివల్ల వస్తుంది? తత్సరి అదేం చేస్తుంది? భర్గోదేవస్థితి అంధకారాన్ని తీసిస్తుంది. అప్పుడేం చేస్తాం అని చెప్పినట్టు చేస్తాం. మంత్రభావం అర్థమే కదా. ఓం భూ భువ స్వ తత్సవితుడివరేణ భర్గోదేవస్య భూమి ధీయోగేన ప్రచోదయాత. సమర్పణాభావంతో చేసుకోండి. ఇది ఉపాసన. సూర్యుడిని దింపుకుంటున్నాం. దింపుకున్నాకేమని సాధన. ఏ రోజు క్లాస్ ఖచ్చితంగా నెక్స్ట్ డే క్లాస్ కంటే తేడాగా ఉంటుంది. మన టీచింగే, మనుషులు చెప్పే టీచింగ్లో ఓ సబ్జెక్ట్ చెప్తూ ఉంటే ఇవాళ చెప్పిన పాఠం మీరు చెప్పడు. మరి ఇవాళ చెప్పిన సూర్యుడు నీకు ఇంకోటి చెప్పకుండా ఉండకుండా ఉంటాడా? సూర్యుడికి అంత చేత కదా, మీకే చేత వస్తాయి. అంచేత మీరు వింటర్ నేర్చుకోవాలి. వింటర్ నేర్చుకుంటే ఏ రోజు ఆ రోజు ఏం చెయ్యాలి అన్నది తెలుస్తుంది. అందుకే గురుదేవులు ఏమంటారు, మీరు కనుక ఇది నేర్చుకుంటే హరిదేన్ నయాజన్ హర్రాత్ నయ్యమ. ప్రతిరోజు మీకు కొత్త జన్మే, ప్రతిరోజు మృత్యువే. అంటే ప్రతిరోజు నువ్వు పుడతావు చేస్తావని కాదు, ఆ ఒక రోజులో నీ 70 ఏళ్ళు 80 ఏళ్ళ జీవితం అనుభూతిలోకి వచ్చేస్తుంది. అది ఉపాసన. సాధన ఏంటి? అనుభూతి సూర్యుడు ఇచ్చింది పొద్దున్న రోజు అంతా చేస్తాం. రాత్రి నువ్వు చెప్పింది ఇలా నేను అర్థం చేసుకుని చూస్తాను. కొంత మీకు రాత్రి అర్థమైపోతుంది. పరీక్ష రాసి వచ్చాక మీకు చాలామంది చెప్తారు మీరు ఇలా రాసి ఉంటే బాగుండేదండి అని. అలా చెప్పని వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు. వాడే పరీక్ష రాశాడు, వాడే చదువుకుని వెళ్ళాడు, బయటకు వచ్చాక ఇంకా ఇలా రాస్తే బాగుంది. రాత్రి మీకు ఆ ఫీలింగ్ వస్తుంది, అది గమనించుకోండి. గమనించుకున్నాక ఏం చేస్తాం? నెక్స్ట్ డే సాధనలో ప్రారంభం చేస్తాం. అలా ప్రతిరోజు మీ జీవితం ఓ అద్భుతమైన మార్పు వస్తుంది. ఈ డైరీ మీకు అక్కడికి తీసుకెళ్తుంది. అదేంటి? సాధన. ఉపాసన సాధనలు తేడా లేదు. ఉపాసనలో దింపుకున్నారు, మీకే తెలియదు ఏం దిగిందో. కానీ సాధన చేయటం మొదలెట్టాక మీకే అర్థమవుతుంది. డ్రైవర్ చెప్తాడు ఇదే బస్ స్టార్టింగ్ స్విచ్, ఇది బ్రేక్, ఇది గేర్, అంతే కదా చెప్తాడు. వింటారు, విన్నాక ఏం చేస్తారు? సాధన. అంటే మొదటి రోజే వచ్చిస్తుంది మీకు, మొదటి రోజే మీరు హైవే మీద తీసుకెళ్ళిపోతారా? కానీ ప్రతిరోజు సాధన అంటే అర్థమైంది కదా, దిగింది ఆ చెడులో పెడతారు. తర్వాత ఆరాధన. సాధనతో నువ్వు నేర్చుకున్నావు, నేర్చుకున్నాక ఏం చేయాలి? సమాజానికి ఇవ్వాలి. సమాజానికి మేము ఎప్పుడు ఇస్తున్నామండి? మీరు ఇవ్వండి. ఇప్పుడు సమాజానికి ఇవ్వకపోతే మీ బతికే లేదు. ఇంజనీరింగ్ చదివాక సమాజానికి ఉపయోగపడే ఒక ప్రోడక్ట్ ఇస్తున్న సంస్థలో వీడు జాయిన్ అవుతాడు. కాదా, డాక్టర్ సమాజానికి ఉపయోగపడతాడు. లేకపోతే వాడు డాక్టర్ చదివి సమాజానికి ఉపయోగపడితే వాడిని డాక్టర్ అనరు, డాక్టర్ అవుదాం అనుకుని యాక్టర్ అయ్యామంటారు కదా. ఇంచట గురుదేవులు చెప్పింది ఏంటంటే, సూర్యోపాసన చేస్తూ సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు సమాజానికి ఉపయోగపడతావు. అంచేత చేయు విధానం ఉపాసన సాధన ఆరాధన. మరి ఉపాసన సాధన ఆరాధన చేయటానికి మీకు మొట్టమొదట సంయమనం కావాలి. సంయమనం అంటే కంట్రోల్, చదువుకోవాలి అంటే అప్పుడు సినిమా పెట్టడం మానేయాలి. వాడు ఇంట్లో పనులు ఏమో ఉంటాయి, టీవీ సీరియల్ వస్తూ ఉంటుంది, క్రికెట్ మ్యాచ్ ఉంటుంది, అవంతా మానేసి వాడు ఏం చేస్తాడు, టైం కంట్రోల్ చేసుకుంటాడు కదా. ఈ టైం కంట్రోల్లో మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది సేవ. సేవ అనేది పరమ చట్ట అర్థంతో ఇప్పుడు ఇవ్వబడుతుంది. మీకు సేవ వెనకాలతో ఉన్నటువంటి సైన్స్ తెలియదు. గురుదేవులు అందుకే దాన్ని నాటుకోసుకో అనే సైన్స్ ఇచ్చారు. అందులో నీకు ఏం కావాలో అది నాటుకో, ఖచ్చితంగా నీకు వస్తుంది. ప్రకృతి నాటుకోసుకోవటమే అనేది మొత్తం ఆధ్యాత్మికత యొక్క సేవ. ఆధ్యాత్మికత యొక్క సేవ అంటే ఆధ్యాత్మిక నువ్వు సేవ చేయటంలే. ఆధ్యాత్మికతలో సేవ అనే పదానికి అర్థం అదే అని చెప్తున్నాను, బాగా కన్ఫ్యూజ్ కాకండి. సేవ చేయటం అంటే ఇప్పుడు పూర్తిగా అర్థం పోయింది. సేవ చేయటం అంటే ఎవరికో మంచి ఇవ్వటం అను అంటే అంతే తప్ప నువ్వు నాటుకుంటున్నావు. అది నిన్న ఆయన తోటకూర కథ చెప్పాను విన్నా, గుర్తుందా వెళ్ళేదా? మొట్టమొట్ట వాడు ఎంత 200 ఎకరాలు చేస్తే రాజు అయ్యాక 200 ఎకరాలు, అది సేవ ఇంకెందుకు అవుతుంది? తేడా అర్థమైందా? చేత ఏది నాటుకోవాలి, నీ పరిస్థితి ఏంటి, నువ్వేమి నాటుకోగలవు ముందు నిర్ణయించుకోవాలి. అది సేవ అంటే నువ్వేం నాటగలవు. ఈ డైరీ నీకు అది నేర్పుతుంది. ఒకరోజు మనం చేయగలిగేది ఇంకో రోజు చేయలేము. పాట పాడగలిగేవాడు చేసే సేవ, లెక్చర్ ఇచ్చేవాడు చేయలేడు. కానీ లెక్చర్ ఇచ్చేవాడు చేసే సేవ భావార్థంతో ఉదాహరణ. చేత ముందు సేవ అర్థం అవ్వాలి. సేవ అర్థమైనా ఎలా చేయాలి సేవ? సత్సంగం చెప్తుంది అంటే ఆ సేవలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు, పరమ గురువులందరూ నిష్ణాతులు. వాళ్ళ జీవితాన్ని చూస్తే మీకు సేవ ఎలా చేయాలో అర్థమవుతుంది. ఎందుకు? సత్సంగం. ఇప్పుడు మనకి మళ్ళీ గురువులు లేరండి, లేకపోతే పుస్తకాలు ఉన్నాయి. కృష్ణుడు లేడు, భగవద్గీత ఇప్పటికీ పనిచేస్తుంది. సెలెస్టియల్ సాంగ్ అంచేత సత్సంగం అంటే ఏంటి? మనకి మాత్రం ఒకటే సత్సంగం, 20 పుస్తకాలు. అంతకంటే ముందు 20 పుస్తకాల జిస్ట్ తెలియాలి మీకు. మీరు అందరూ కూడా ఈ కార్తీక మాసంలో ముందు మీరు రేపు ఎంతవరకు ఉంటారు? రేపు ఉంటారా, వెళ్ళిపోతారా? నాకు చాలా ఆనందం ఇస్తుంది క్లాస్కి వచ్చేవాళ్ళు ఒక పూటకి అలా మొహం చూపించి వెళ్ళిపోతూ ఉంటారు. 3 రోజులు ఉండరు అంచేత లేదు. అందుకే సామూహికంగా చెప్తామని అసలు ఇప్పుడు వచ్చాను, లేకపోతే నాకు కానివ్వండి. నేను క్లాస్ అంటే మీరు ముందు రావాలి క్యాంప్కి, నేను వెళ్ళిపోయాక వెళ్ళిపోవాలి. అంతే తప్ప మీకోసం నేను చూస్తానే వచ్చానా? మాకు పని ఉందండి, మిమ్మల్ని చూడటానికి వచ్చాము. ఒకసారి బయటకు వస్తారా లెక్చర్ ఆపి? ఒకసారి మిమ్మల్ని చూస్తామండి, మీ కాళ్ళు లాగేస్తామండి. నా తల ఇంకా పొప్పికట్లేదు. ఇచ్చేంటే మీ కాళ్ళు లాగటం కూడా రాదు, లేకపోతే మొదటిసారి లాగినప్పుడే తల చితికిపోయింది అది వెనక్కి పడి. భావార్థం ఉంది కదా సత్సంగం అంటే ఏంటో దాని గురించి చెప్తున్నాను. సత్సంగం అంటే మీకు ఎలా అయిపోయిందంటే ఈ కాలంలో ఆధ్యాత్మికతలో మీకు వీలున్నప్పుడైతే ఆయన దర్శనం ఇచ్చేయాలి, ఆయన మాట్లాడేయాలి. మాకు చాలా బిజీగా ఉన్నామండి. దేనికంటే బిజీ, పక్కింట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుందండి, మాకు పరిచయం లేదు కానీ చాలా అందంగా అలంకరించారు కనుక మా ఇంట్లోంచి చూడాలి. ఇన్విటేషన్ కూడా లేదు ఆ కార్యక్రమానికి. ఇది వదులుకుని వెళ్తారు. ఇది నాకు చాలా అసహ్యకరంగా ఉంది. ఇదివరకు 9 రోజులు క్యాంప్ అది జరిగినప్పుడు నాకు గుర్తు 9 రోజులు అందరూ ఉండేవారు. ఈ 3 రోజులు క్యాంప్ కూడా నాకు కొత్త మొహాలు వచ్చి ఉన్నవాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. నేను కొత్త మంది గురించి మాట్లాడుతున్నా. మీకు అది ఒక సంకల్పం, క్లాస్ ఉంటే అన్నీ వదులుకుని వస్తాము, అది నాటుకోవడం అంటే. అంతేకాదు నాకు వీలున్నప్పుడు వస్తామంటే నీకు వీలున్నప్పుడు క్లాస్ ఎక్కడ ఉంటుంది, కార్తీక మాసం ఎక్కడ ఉంటుంది? సత్సంగంలో జరిగింది స్వాధ్యాయం అంటే మిమ్మల్ని మీరు అధ్యయనం చేసుకోండి. నేను ఎంత పాటిస్తున్నాను దాన్ని ఎంత ఆచరింతో చేయగలుగుతాను అది గురువు గారు ఇచ్చినటువంటి సందేశం. ఒకటే మీ శరీరమే ప్రయోగశాల. పక్కవాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉందా? మీరు చెప్తే తప్ప అసలు పక్కవాళ్ళకి చేస్తున్నట్టు. దాని తర్వాత మీ కనిముట్లు ఏంటి? సూర్యుడు యొక్క గాయత్రి మంత్ర సాధన వింటారు. విన్నాక మీరేం చేయాలి? ఉపాసన సాధన ఆరాధన చేయాలి. ఆ ఉపాసన సాధన ఆరాధనకి సంయమనం ఉండాలి. నాలుగు రకాల సంయమనాలు మీకు తెలుసు కదా. శివ ప్రిన్సిపల్ అంటారు, సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, వాక్ సంయమము, అర్థ సంయమనం. కానీ సంయమనము నాలుగు దేనికి ఉపయోగపడాలి? సేవ అంటే నాటు కోసుకో. కానీ ఎలా నాటుకోవాలి, ఎలా కోసుకోవాలి? సత్సంగం చెప్తుంది. ఆ చెప్పినట్టు చేస్తున్నావా లేదా మిమ్మల్ని మీరు అధ్యయనం చేసుకోండి. పుస్తకాలు కింద రాసినవి సత్సంగానికి సంబంధించిన పుస్తకాలు. అందులో ఒకటి క్రాంతిధర్మి సాహిత్య పుస్తకాలు. దాని తర్వాత ఈ పుస్తకాలు అవైలబుల్ అనుకుంటా మామూలుగా కూడా డాక్టర్ వేదుల సూర్యనారాయణ శర్మ గారు అందజేసిన అంతరాధ రామాయణము, అంతరాధ మహాభారతము, అంతరాధ భాగవతం అధ్యయనం చేస్తూ వీటిని మీరు చర్చించుకోవాలి. మీకు ఏం చర్చ అయింది నాకేం కనిపించదండి. అసలు మీకు ఆ డౌట్స్ రావటం లేదు. మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏవేవో పిచ్చి పిచ్చి భావాలు అవి ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పటమే తప్ప అసలు ఏం నాటుకుంటున్నాం మనం, ఎలా కోసుకుంటున్నాం మనం, ఇది ఎప్పుడైనా చర్చించుకుంటున్నా? ఏం నాటుకుంటున్నారు మీరు మీ జీవితంలో? మీ సమయాన్ని సంయమనం చేశారు. ఆ సమయాన్ని దేనికి నాటుకుంటున్నారు? ఇంద్రియాన్ని సంయమనం చేశారు. దేనికి నాటుకుంటున్నారు? వాక్ని సంయమనం చేశారు. దేనికి ఉపయోగిస్తున్నారు? అర్థాన్ని, ధనాన్ని కానీ, మాట యొక్క అర్థాన్ని కానీ. రెండు అర్థాలు ఉన్నాయి దానికి, అర్థము ఉంది, ఈ అర్థము ఉంది. నాటుకుంటూ నేర్చుకోండి, దాన్ని డిస్కస్ చేసుకోండి. దాన్ని ఎలా డిస్కస్ చేసుకోవాలి? ఈ డైరీలో ఉంది. ఇప్పుడు నేను మీకు చెప్తున్నవన్నీ ఈ డైరీలో ఉంది. మొదటి 30-40 పేజీల్లో క్రాంతిధర్మి సాహిత్యంలో దీని గురించి చెప్పిన మెటీరియల్ ఒక చూడబెట్టాను. ఇంకా ఇందులో ఉన్నవంతా కూడా మీకు తెలుగు కాస్త వచ్చు కనుక ఈ అంతరార్థ రామాయణం అంతా కూడా గురువుగారు రాసిన రెండు రామాయణాలకి ఆధారం. ఒకటి గాయత్రి రామాయణం, చాలాసార్లు చెప్పాను, అందులో నాటుకోవడం ఉంది. గాయత్రి రామాయణం 24 రకాలుగా నాటుకునే విద్య ఉంది అందులో. రెండోది గాయత్రి హృదయం, రెండో భాగం గాయత్రి మహావిజ్ఞానం, రెండో పార్ట్లో ఉంది, సెకండ్ పార్ట్లో ఉంది. జత ఆ సెకండ్ పార్ట్లో గురువుగారు టూకీగా రాసింది. గురువుగారు అంతా అంతే ఆయన. ఎందుకంటే ఆయనకి మన మీద చాలా నమ్మకం, వీళ్ళకి అంత చెప్పక్కర్లేదని. ఆయన నమ్మకం కరెక్ట్, మీరు మర్చిపోయారు అది వేరే విషయం. కానీ మర్చిపోయిన సబ్జెక్ట్ గుర్తు రావటం ఎంతసేపు? బీఎస్సీలో యాజ్ ఎ టీచర్ నా అనుభవం ఏంటి అంటే థర్మోడైనమిక్స్ అని ఒక చాప్టర్ ఉంది ఫిజికల్ కెమిస్ట్రీలో, కొంచెం టఫ్ చాప్టర్. 23 పనిచేశాను. ప్రతి సంవత్సరం ఆ టాపిక్ చెప్పేటప్పుడు మళ్ళీ చదువుకునేవాడు నేను, లేకపోతే చెప్పలేకపోయాను. అయితే ఈ కిందటి సంవత్సరం ఎంఎస్సీ పాస్ అయినవాడిని మళ్ళీ నేను చదువుకుని చెప్తే మరి మీరు జన్మజన్మల మీ సంస్కారాలు ఈ యాంగిల్లో ఉన్న సంస్కారాలు మీకు గుర్తు చేసేటటువంటి వాతావరణమే లేదు. కానీ గురువు గారికి తెలుసు మనం అందరం ఎవరు ఎందుకు ఎదుర్కొన్నారో ఆ నమ్మకంతో. మీరు వర్క్ చేసుకుంటూ పరస్పరం చర్చించుకుంటూ అందులో ముఖ్యంగా ఇందాక నేను గాయత్రి మంత్రాన్ని ఎలా వినాలో జపం చేసుకున్నప్పుడు చెప్పాను కదా, గురువు గారు ఎలా జపం చేశారో ఆ పుస్తకంలో రాసుకున్నారు. ప్రజ్ఞావతారు కదా అమృతం, ఆయన ఛాలెంజ్ చేశారు. నేను సైన్స్గా మార్చడానికి ఈ సాధన ఉపయోగించుకున్నాను అక్కడ ప్రయోగశాలగా. పైన చెప్పినవన్నీ కూడా ప్రజ్ఞావతారు కథామృతం అని ఒక చిన్న పుస్తకం ఉందనుకుంటుందా, ఈ పుస్తకంలో పూర్తిగా రాశారండి. ఆయన రైటింగే, నేను తెలుగులో రాశాను. అంటే లైన్ బై లైన్ మీరు హిందీ ఒరిజినల్ చూస్తే దీని వెనకాల తెలుస్తుంది. ఎలాగ మీరు గాయత్రి ఉపాసన సాధన చేయాలి, ఆరాధన అని చెప్పండి. ఎందుకంటే ఆరాధన సమాజానికి మేము ఎలా ఉపయోగపడతాం అని ఏం చెప్తాడు? నూనె దాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. ప్రజ్ఞాతాల కథామృతం, గురుదేవుల ఆత్మహత, నాటు కోసుకోనేది అక్కడ ఉంటుంది. మాతాజీ జీవిత చరిత్ర, అందులో ఆవిడ ఎలా నాచుకుంది, పై మూడు అంతరార్థాలు ఎలాగే ఈనాటి పరిస్థితులకు అందించారు. అది అంతరార్థాలు అంటే ఏంటి? అంతరార్థ రామాయణం, అంతరార్థ మహాభారతం, అంతరార్థ భాగవతం. ఇచ్చారు అలా పుస్తకాలు. పరిస్థితులు అన్వయించుకోవాలో తెలుసుకుని యుగశిల్పులుగా మారబడడానికి ప్రజ్ఞావతార మహాకాల శకం అంటే ఆ కాలం దింపేసుకుంటున్నాం మనం. చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చదువు రాని వాళ్ళు ఉన్నారు. ఈ కాలంలో కూడా ఉంటాయి కదా. ఇప్పటికీ అక్షరజ్ఞానం లిటరసీ ఇండియాలో చాలా తక్కువ. ఇప్పుడంతా 30% అనుకుంటా. లిటరసీ అంటే 100 మందిలో 30 మంది చదువుకున్నవాళ్ళు, అంటే ఏబీసీడీ తెలిసినవాళ్ళు, అక్షరజ్ఞానం ఉన్నవాళ్ళు. పిహెచ్డీ కాదు, అంటే 70 మందికి ఏం లేదు. ఇంచేత ఈ ప్రజ్ఞావతారం పిహెచ్డీలు ఉన్నారు, అక్షరజ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ మహాకాలాన్ని ఎలా దింపుకుంటారు? మీరు ఇందాక బొమ్మలు చూపించాను కదా మహాకాలం మిమ్మల్ని. రోజుకి 10 లక్షల వేగంతో లాగుతుంది మైండ్ వేగంతో. మరి అంత వేగంతో లాగుతున్న దాన్ని కూడా మీరు ప్రవహించలేకపోతే తప్పు ఏమంది? తప్పు ఉంది. ఆ స్పీడ్లో మనం వెళ్తాను. ఇంచేత ఆ మహాకాల శకము ఈ డైరీ ఏదమ్మా, ఈ డైరీ దానికి ఉపయోగపడుతుంది. ఇది వసంత పంచమి వరకే ఇచ్చాను నేను, ఎందుకంటే గురుదేవుని యొక్క కార్యక్రమాలన్నీ కూడా వసంత పంచమికి స్టార్ట్ అవుతాయి. ఎందుకు స్టార్ట్ అవుతాయి? రాబోయేటటువంటి రోజుల్లో ఉగాది డేట్ మారుతుంది, వసంత పంచమి ఉగాది కాబోతుంది శాస్త్రీయంగా. కానీ ఉగాది అంటే ఏంటో తెలియదు కనుక మీకు అసలు ఆ కన్ఫ్యూజన్ లేదు. ఆ ఉగాది త్రేతాయుగంలో ఉగాది, రామకాలంలో ఉగాది. అది ఇప్పుడు యుగం మారిపోయింది. కానీ ఉగాది అంటే ఏంటో తెలిస్తే కదా మనకి దాని ఇంపార్టెన్స్ తెలిసేది, డేట్ తెలిసేది. అంటే ఈ వసంత పంచమికి మీరు అందజేయగలగాలి ఆ ఉగాదిని, ఆ వసంత పంచమిని ఉగాదిగా. అంతే తప్ప శ్రీరామ శర్మ ఆచార్య ఉగాది నాడు పుట్టాడు. ఇప్పుడు ఉగాది నాడు ఇప్పుడు జరుగుతున్న ఉగాది నాడు వాడు పుట్టలేదంటారా? మన వాళ్ళను ఒక్కడు పుట్టలేదా? ప్రతిసారి రోజుకి కొన్ని లక్షల మంది పుడుతూ ఉంటారు ఆ రోజు. కానీ అందులో ఒకడు అలాగా ఈ వసంత పంచమి నాడు ఉగాదిగా మనం మార్చగలమా? సైంటిఫిక్గా మీ నమ్మకం కాదు, మీ నమ్మకం కాదు, వైజ్ఞానికంగా మీరు ప్రూవ్ చేయాలి ఆ ఉగాది కాదు నిజమైన ఉగాది, భారతదేశానికి ఇది చేయగలుగుతారు మీరు ఈ డైరీ మీరు రాస్తే ఆచరిస్తే. ఆచరించకపోతే మొదట ఒకే రోజులో మీరు అంత ఎత్తున ఎదుర్కోగలిగితే ఇంకేముంది? మీరు ప్రతిరోజు డైరీ రాయండి. ప్రతిరోజు డైరీ రాస్తున్నప్పుడు ఎలా రాయాలో మీకు తెలియదు. అంచేత నేను రాయమని చెప్పటం లేదు, బాక్స్లు ఇచ్చాను. 23 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేశాను నేను. అప్పటికే అందరూ దీన్ని ఉపయోగించుకుంటారు అనుకుని స్టార్ట్ చేశాను. సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది, నవంబర్లో ఉంది. అందులో ఏముందో కూడా తెలియదు. మీ స్పీడ్ అది సవితా స్పీడ్ ఏంటి రోజుకి? అంటే స్పీడ్ మరి కొంచెం స్పీడప్ చేసుకోవాలి మీరు. అందుకోసమే సరే మీరు మీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయనే దాంతో కాకుండా గురువుగారి యొక్క పైన అష్టోత్తర నామావళిలో 4 వేదములను అనువదించిన వేదాత్మకు నమస్కారం. page 52 కదా, సెప్టెంబర్ చూసుకో, నవంబర్ తర్వాత చూద్దామే. ప్రతి పేజీలో కూడా ఈ 14 పాయింట్స్ ఉంటాయి. మొదటిగా ఆత్మబోధ మీరు చేసుకున్నారా లేదా, చేసుకుంటే టిక్ పెట్టుకోండి, చేసుకోకపోతే ఇంటికి పెట్టుకోండి. తత్వబోధ చేసుకున్నారా లేదా, భజన చేసుకున్నారా లేదా, మనన చేసుకున్నారా లేదా, ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించుకున్నారా లేదా, నిజాయితీని ఉపయోగించుకున్నారా లేదా, బాధ్యత ఉపయోగించుకున్నారా లేదా, ధైర్యం ఉపయోగించుకున్నారా లేదా, క్షమశీలత ఉపయోగించుకున్నారా లేదా, మితవ్యయత ఉపయోగించుకున్నారా లేదా, శిష్టత ఉపయోగించుకున్నారా లేదా, సువ్యవస్థ ఉపయోగించుకున్నారా లేదా, సహకారం ఉపయోగించుకున్నారా లేదా. ఇక్కడ ఇది ప్రతిరోజు మీరు చేయవలసినటువంటి సాధన. ఇది మీ మానసిక మార్పు. ఇంగిత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, ధైర్యము, శ్రమశీలత, మితవ్యయము, శిష్టత, సువ్యవస్థ, సహకారము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇది ఎప్పుడైతే వస్తుందో మీకు అష్టసిద్ధులు నవనిధులు వచ్చేస్తాయి. మీ జీవితంలో కనుక దీన్ని మీరు ఆచరణ పెట్టగలిగితే మీకు వచ్చేది ఏంటి అంటే ఈ లాస్ట్ ఉన్నది అష్టసిద్ధి నవనిధి కే దాత సర్వసమర్థ గాయత్రి మాత. చాలామంది నన్ను అడిగారు దీనికి ఈ మానసిక స్థితికి డబ్బులకి సంబంధం ఏంటి, నిధి అంటే మనకి డబ్బులనే కదా, డాక్టర్గా ఎక్కువ డబ్బు సంపాదించుకోగలమా, ఏమి చదువుకోకుండా ఎక్కువ డబ్బు సంపాదించుకోగలమా, ఎంతమంది ఏమి చదవకుండా డబ్బు సంపాదించగలుగుతున్నారు, డాక్టర్ అంత సక్సెస్ఫుల్ డాక్టర్ అంత సక్సెస్ లేని డాక్టర్ ఉన్నాయి. చెట్టు కింద పీడల గురించి నేను మాట్లాడటంలే, సిపికే గురించి మాట్లాడటంలే. సక్సెస్ఫుల్ ఇంజనీర్ సంపాదించినంత ఏమి చదవకుండా సంపాదించగలవా, అది సంపాదన అంటావా, సమాజానికి ఉపయోగపడుతావు. అంతేత డాక్టర్ యొక్క డబ్బు కారణం ఏంటి, మాఫియా లీడర్ వాళ్ళు డబ్బు సంపాదిస్తాడు. గుండాగిరితో సంపాదిస్తాడు, దీంతో సంపాదిస్తాడా, గుండాగిరితో అయితే గుండాలందరూ మాఫియా లీడర్స్ అయిపోవాలి, ఎంతమంది మాఫియా లీడర్స్ అవుతారు, గుండాలందరూ అయిపోతారా, ఇంకా మాఫియా లీడర్ అవ్వటానికి కూడా ఏం కావాలి, పాలిటిక్స్లో వెళ్ళిన వాళ్ళు సక్సెస్ఫుల్ అయిపోతాడా, ఏం కావాలి వాడికి, అంతేత అసలైన నిధి ఏంటి, ఈ నిధి ఉన్నవాళ్ళు, ఇంగిత జ్ఞానం ఉన్నవాడు, నిజాయితీ ఉన్నవాడు, బాధ్యత ఉన్నవాడు, ధైర్యం ఉన్నవాడు అష్టసిద్ధులు పొందుతాడు. పాజిటివ్ నెగిటివ్ నాలుగు కదా ఇవి, ఇంగిత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, ధైర్యం. నన్ను చాలామంది అడుగుతారు మీరు లాజికల్గా చెప్పారు మేము వాదించలేము కానీ ప్రూఫ్ ఏదైనా ఉందా, దీన్ని బాధ్యత నిజాయితీ ఈ రెండింటిని ఉపయోగించుకుని అమెరికాలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, డి బోనో అనే వ్యక్తి పుస్తకాలు రాశాడు, ఇంకోడు ఇంకా మా కోవే, అతను కవి అని పిలవమంటాడు, కోవే అనకండి నన్ను కవి అని పిలవండి అంటాడు, మనకి కవి అంటే తెలియదు, కవిం పురాణం మనుషాసితారం మనోరణి మనుస్మరి కవి, అతనికి తెలుసు కవి అంటే ఏంటో, నన్ను కోవే అండి పేరు వదిలే కవి అని పిలవండి అంటాడు. వీళ్ళిద్దరూ యొక్క మానసిక స్థితి ఈ రెండింటి మీద ఆధారపడింది. బుక్స్ చదివాను నేను, అక్కడ ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీ సిఇఓ అంటే ప్రొపరేటర్ తర్వాత అంత రియల్ హోల్డ్ ఉన్నటువంటి వాడు, ప్రొపరేటర్ సరేదు డబ్బుతోనో దేనితోనో పెడతాడు వాడు కానీ దాన్ని మేనేజ్ చేసేటటువంటి వాడు. వాళ్ళు ఈ ఇద్దరు డిబోనో కోవే వీళ్ళు రాసిన పుస్తకాల మీద ఆధారపడి కంపెనీని మార్చుకుంటున్నారు. రెండు కంపెనీలలో ఉన్న పనిచేస్తున్నవాళ్ళు నాకు స్వయంగా కలిశారు సిఇఓనే, వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పినప్పుడు మేము నమ్మలేదండి ఈ బాధ్యత నిజాయితీ గురించి, తర్వాత మేము చేసామండి కానీ చేస్తే ఏమైందయ్యా, ఏమీ అవ్వలేదు, $200 million లాస్లో ఉంది ఆ కంపెనీ, మీకు ఐడియా ఉందా $200 million అంటే, $2 crore $200 million అంటే అంతే కదా, అంటే చూసుకో మిలియన్ 200 మిలియన్ అంటే 20 కోట్ల, అంటే ఏదో చాలా పెద్దది, అందులో డాలర్స్ సంవత్సరానికి 20 కోట్ల డాలర్లు, రూపాయలు కాదు డాలర్లు లాస్గా ఉన్న కంపెనీ ఈ రెండింటిని ఆవిడ చెప్పినట్టు పాటిస్తే 6.5-8 months $200 million ప్రాఫిట్లో వచ్చింది. లాస్ లాస్ అంటే మొత్తం మీద ఎంత వచ్చింది, 400 వచ్చిందండి, $200 million ప్లస్ $200 million ప్రాఫిట్లోకి మారింది 8 నెలలు. వాస్తవంగా జరిగిన సంఘటన గురుదేవులు ఇంకో రెండు కలిపారు దానికి, ఇంగిత జ్ఞానం ఒకటి కలిపాడు, ధైర్యం ఒకటి కలిపాడు. అంటే వాళ్ళతో నేను చెప్పాను మా గురువు గారు ఇలా చెప్పారండి, అయితే మాకు ఆ పుస్తకాలు కావాలండి అని అడిగారు. అది చూపించగలవా వాళ్ళు అడిగిన పుస్తకం, 20 పుస్తకాలది, లెటర్ రాశారు. చెప్పగానే మీకు పుస్తకాలు ఉన్నాయి మీరు చదవటం లేదు, నాకు ఆనందం పరమానందం అదనమాట, మీ అంత త్యాగశీలు నాకు ఎక్కడ కనిపించారు. కానీ తిడుతున్నాను నేను, మెచ్చుకోవటం లే. ఆ లెటర్ చూడలేరు వాళ్ళు రాసింది, ఒక లెక్కలు ఇచ్చానంతే నేను. తర్వాత నేను మాట్లాడటం కూడా లేదు, వాళ్ళు ఫోన్లు చేస్తూనే ఉన్నారు, నేనేం మాట్లాడతాను. ఇంగ్లీష్లో కావాలంటే నేను ఇప్పుడు ఎక్కడ నుంచి ఇచ్చాను ఇంగ్లీష్లో, కానీ అమెరికాకి వెళ్ళకుండా తెలుగులో నేను చాలా కష్టపడి ఇచ్చాను నేను. ఇగో ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ 20 బుక్లెట్స్ దట్ కన్సైజ్లీ గివ్ ఆల్ ద వర్క్ ఆఫ్ పరమ పూజ గురు అని ఇది నేను చెప్పిన రోజే. ఆ రోజు సాయంత్రమే, ఇవాళ నేను పొద్దున్న ఎప్పుడో 8:30 ఎప్పుడో చెప్పాను, ఆ రోజు సాయంత్రం కోర్స్ స్టార్ట్ చేశారు యూనివర్సిటీ వాళ్ళు. ఆ యూనివర్సిటీ కోర్స్ వాళ్ళు అడిగారు, నేను అప్పటికి ఇండియా వచ్చేసాను, నేను 12 సెప్టెంబర్ని అక్కడే ఉంటానుకున్నాను, సెప్టెంబర్ కాదు అక్టోబర్, కానీ నేను వచ్చేసాను 4 తారీఖు. కానీ వాళ్ళు వదంటే ఇక్కడ నుంచి నన్ను ఇలాగే చేయమన్నారు వాళ్ళు, వేదిక స్కూల్ని. మరి మీరు ఎన్ని వేదిక స్కూల్స్ నా చేతి ఇనాగ్రేట్ చేస్తున్నారు, ఇంట్లో 20 పుస్తకాలు ఇంత వాళ్ళకి అర్థమైపోయింది ఆ పాయింట్. ఈజ్ ఇట్ పాసిబుల్? లేదండి. అయినా మీరు ఇది చెప్పండి, వేదాజ్ గురించి అపౌరుషాలు ఎలా ఉంటారో అది ఉంటారు. వన్ బికమ్స్ దట్, వన్ బికమ్స్ వాట్, వన్ వన్ థింగ్స్, మీరు ఎలా ఆలోచిస్తారు మీరు ఎలా అయిపోతారు అని చెప్పారు కదా, అది మేము ఒప్పుకుంటున్నాం. ఈ కవి గారు కోవి డిబోనో గారు అని రాశారు, మీ ఆలోచనలో లోపం ఉంది, మీకు ఆలోచించటం చేత కాదు. నేను December 2 లోపల ఆంధ్రప్రదేశ్ని గాంధీప్రదేశ్గా చేయమంటే ఎలా అవుతుందండి, ఎలా అవుతుందండి, అవుతుంది. 10 లక్షల మైళ్ళ వేగంతో వెళ్తున్న బండిలో ఎక్కి మీరు ఆంధ్రప్రదేశ్ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోండి, సెకండ్స్ కూడా పట్టలేవు. ఎక్కితే ఆ బండి, ఆ బండి ఎలా ఎక్కాలో తెలిసి మీరు రియాక్ట్ కావటమే, మీరు తొందరగా రియాక్ట్ కండి. డిసెంబర్ లోపల ఆంధ్రప్రదేశ్ని గాంధీప్రదేశ్గా మార్చేయాలి. మీ శక్తి నా శక్తితో అవుదమ్మా, నాకంత దమ్ము లేదు మీకంత దమ్ము ఉందమ్మా, నేను నమ్మను. ఎందుకంటే నాకే లేదంటే నేను ఎలా నమ్ముతాను మీకు, అహంకారంతో. కానీ గురువు గారికి ఉంది, గురువు గారు చేయగలరు. మీరు చేయాల్సింది ఏంటి, సమర్పణ చేసుకోండి ఆయనకి, ఆయన చెప్పింది చేయండి. అంచేత ఇవేమో ఈ 4 ఇంగిత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, ధైర్యము అనేది మన మనస్సుకు సంబంధించింది. ఇందులో ఉంది అదంతా, మీరు దాన్ని నిజాయితీని మీరు ఎలా టెస్ట్ చేసుకుంటారు, ఇంగిత జ్ఞానాన్ని ఎలా టెస్ట్ చేసుకుంటారు, చేసుకుని చేయగలిగితే ఇంటికి పెడతారు, చేయలేకపోతే ఇంటి పెట్టుకుంటారు. ఏ రోజు కాదు, శ్రమశీలత, మితవ్యయము, సువ్యవస్థ, సహకారము, ఈ 4 కావాలి యాక్చువల్గా. కానీ ఇదంతా శిష్టత మీద ఆధారపడి ఉంటుంది. సివిలైజ్డ్ బిహేవియర్ లేకపోతే నువ్వు మంచి చెప్పిన అవడండి, శిష్టత ఉండాలి. కానీ శిష్టతతో పాటు మీకు శ్రమశీలత ఉండాలి, కష్టపడగలగాలి. దానికి మీరు టైంని మిస్యూజ్ చేయకూడదు. మితవ్యయం అంటే డబ్బు గురించే కాదు, టైం ఈజ్ మనీ అని ఉత్తర నోట్తో అంటే ఏం లాభం, మనకి అందరికీ తెలుసు కదా, కాలమే ధనం. అంచేత కాలాన్ని ఉపయోగించుకుంటూ మితవ్యయం చేసుకుంటూ, అంటే మన స్వార్థానికి, గురువుగారి కార్యక్రమానికి మనం ఎంత టైం ఇవ్వగలం, దానికి ఎంత శ్రమశీలక పడగలం. దానికి మీరు చేయాల్సింది ఏంటి, ఇతరుల సహకారం కోరాలి. కానీ సహకారం ఎప్పుడు కోరగలరు, ఒక సువ్యవస్థ ఉంటే ఇది ఇలా చేయండి అని చెప్పగలరు, లేకపోతే సహకారం ఎక్కడి నుంచి ఇస్తారు. కానీ ఇదంతా అడగటానికి ఏం ఉండాలి మీకు, మీరు మాట తీరు ఎలా ఉంది. మాట తీరులోనే మహాభారతం నిర్ణయించబడింది, కృష్ణ సారథ్యం ఒకటి, ఇష్యదే సారథ్యం ఒకటి ఉన్నారా. కర్ణుడేమో తిరుగుతూ ఉంటాడు, నువ్వేం చేయగలవు, నువ్వు యుద్ధం చేయగలవు, నేను యుద్ధం చేయలేను బాబు అని పారిపోతాను, వాడి చేత యుద్ధం చేసి గెలిపించాడు. ఏంటది శిష్టత, ఈ 4 ఇంగిత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, ధైర్యము, ఈ 4 మనస్సుకు సంబంధించింది. క్షణశీలత, మితవ్యయం, శిష్టత, సువ్యవస్థ, సహకారము, సమాజానికి సంబంధించింది. ఈ 9 నవనిధులు, దీన్ని సత్సంకల్పాల్లో తీసుకోండి. 18 సత్సంకల్పాలు ఉన్నాయి గురువు గారికి, ఇందులో నేను ఇచ్చాను కూడా. మీరు ఏ సత్సంకల్పాన్ని ఈ నెల ఆచరణ పెట్టబోతున్నారు అని టిక్కు పెట్టుకుంది అక్కడ. దాని తర్వాత పక్క పేజీకి ఇది వారం రోజులు ఉంది చూసుకోండి, మళ్ళీ చూపించమ్మా. ఇలాగా వారం రోజున 7 రోజులకే మీరు టిక్ పెట్టి ఉండారు. అర్థమైంది కదా? మీరు ఎంత చేశారు. చేసిన తర్వాత మేము 7 రోజుల్లో ఏదో ఒక రోజు గురువుగారు ఒక సాప్తాహిక సాధన ఇచ్చారు. అది కూడా ఇందులో ఉంది రాసి ఎలా చేయాలి ఆ సాప్తాహిక సాధన. అంటే వారంలో ఏదో ఒక రోజు మీ ఇష్టం. అది చేశారా లేదా? సాప్తాహిక సాధన చేసి ఉంటే టిక్ పెట్టుకుంటారు, లేకపోతే లేదు. ఇప్పుడు సహజంగానే మొదటి చాలా రోజుల వరకు మనం సక్సెస్ఫుల్గా చేయలేము అనుకుంటాం, మర్చిపోతాం, చేయిస్తాం, లేకపోతే అనుకున్నట్టు జరగదు. అప్పుడు ప్రాయశ్చిత్తం, ఇవాళ చదువుకుందాం అనుకుందాం, ఎల్లుండి పరీక్ష, ఇవాళ చదువుకుందాం అనుకునేది చదవలేదు, మొన్నటి వచ్చింది, అప్పుడు మీరు చదవటం మానేస్తారా లేకపోతే ఎక్కువ చదువుతారా? ఎక్కువ చదువుతారని అనుకుంటాను, నాకు తెలిసి మరి ఏం చేస్తారు. అంటే ఇక్కడ ప్రాయశ్చిత్తం రాసుకోవాలి మీరు. ఈ పేజీలో మీరు ఎలాగే దాన్ని మేకప్ చేయబోతున్నారు, అదీను ఇంకొక పేజీ కూడా ఉంది వెనక. అలా 2 పేజీలు ఇవ్వబడ్డాయి మీకు ప్రాయశ్చిత్తానికి కదా. ఇది ఇక్కడ కంటిన్యూ అవుతుంది మీకు. కానీ ఇది కంటిన్యూ అవటానికి ఇంకా మొదటి పేజీలో చేయమా. ఇప్పుడు టైం టేబుల్ ఎలా ఉంటుందో అర్థం లేదు అని చెప్పి డైరీ రాయమంటారంటే మీరు రాసేది ఏం లేదు, చేస్తే టిక్ లేకపోతే ఇంటూ ఇంకా గురువుగారే చెప్పారు ఏం చేసుకోవాలా. అంతా ఆయన చెప్పింది అని చెప్పి నేను నువ్వు చెప్పేది ఏం లేదు, ఆయన చెప్పింది చేస్తే కాదు. ఇది ఎందుకమ్మా 12వ పేజీయో 11వ పేజీయో చదువుతుంది. ముఖ్య సూత్రాలు ఇది ఇది చెప్తున్న డైరీ ఎలా రాయాలి అంటే మీకు డైరీ రాసి ఇంకా పేజీలు నింపుతారేమో, మీరే నింపక్కర్లేదు. మీరు చేస్తే టిక్, చేయకపోతే బ్లాంక్ అయినా వదిలేసేయండి, ఇంటి ఎందుకు పెడతాం. నెక్స్ట్ పేజీ అమ్మా, దీని పక్క పేజీ. ఇంకా ఇది జాగ్రత్తగా ఆలోచించుకోండి. గురువు గారు ఓం భూర్భువ స్వహ అనే దానికి 3 శక్తుల్ని జాగ్రత్త చేసుకోవాలి. మొట్టమొదటి ఏం కావాలి? భౌతిక బలం. మీ భౌతం మీద ఆధారపడి ఉంటుంది. నడుము బిగించి పనిచేస్తాం, మాట ఏమిటి కదా, నడుము బిగించి. భౌతిక శక్తి మీ మణిపూరకి కేంద్రం నాభి దగ్గర ఉంటుంది. ఆ భౌతిక శక్తి ఎంత శక్తివంతుడంటే రాముడు లాంటి వాడు కూడా చంపలేడు. నాభి దగ్గర శక్తి ఎక్కువగా ఉంటే రాముడు కూడా ఏం చేయలేడు. ఒప్పుకుంటారా? లేకపోతే రామాయణం తీసి చూపించారా? తెలుసా? ఆ నాభి చక్రాన్ని కొడితే తప్ప అంత శక్తి డెవలప్ అవుతుంది నాభి చక్రంతో. ఇంచేత మీరు జపం చేసుకుంటున్నప్పుడు భూ బంగారు రంగు కిరణాలు నాభిలోకి, భువ హృదయంలోకి, స్వహ శిరస్సులోకి ప్రవేశిస్తున్నాయి. ప్రవేశించి ఏం చేస్తుంది? ఆ శ్రేష్టమైన సూర్యుడి శక్తి తత్సరితిరువారిని నాలో అంధకారాన్ని తీసేసి అజ్ఞానాన్ని తీసేసి ధియో యోన ప్రచోదయాత్ మంచి మార్గం వైపు నడిపిస్తుంది. అదే భావన మీరు చేసుకుంటూ ఉంటారు. అంచేత భౌతిక బలము మణిపూరం, మనోబలము డౌట్ లేదు కదా అందులో, ఆత్మబలము హృదయంగా ఉంటుంది. ఆత్మబలం అంటే నేను చేయగలను, నేను అంటే ఇక్కడ చూపిస్తాను, నేనంటే ఇక్కడ చూపిస్తాను, నాకు తెలిసి ఎవరైనా నేను అని ఇక్కడ వెళ్ళి పెడతావా, నువ్వు ఇక్కడ వెళ్ళి పెడతావా, మీరే చూసుకోండి. అంటే నేను అంటే నేను సోహం ఆత్మ నేను అంటే ఆత్మబలం ఇక్కడ చేత. ఆ 3 బలాలు ఉంటాయి, దాన్నే ఓం ఆ ఉమ లేక భూర్భువస్వ తలాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు సమన్వయం అని అర్థం చేసుకుందాం. దాని తర్వాత ఆత్మబలం, దీన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధ మయో ఏం పురుష యోగ శ్రద్ధ సయేద చేత. మీ శ్రద్ధ ఎటు ఉంది దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు శ్రద్ధ ఎటుంది? డబ్బు మీద ఉంది. ఇక్కడికి క్లాస్కి రమ్మంటే రాలేదు, అటు వెళ్తే మీకు 10 రూపాయలు ఇంక్రిమెంట్ వస్తుందంటే 90% మీరు వస్తారో వాళ్ళు తెలియదుగా నేను వెళ్తా. ఇంకేంటే నాకు ఇమీడియట్గా లాభం తెలుస్తుంది అక్కడ. ఇచ్చేత మీకు శ్రద్ధ దేని మీద ఉంది? గురువుగారి యొక్క కార్యక్రమాన్ని ప్రజలకు అందజేయటం మీద ఉందా? మిగతా దాని మీద ఉందా? శ్రద్ధ తెచ్చుకుంటున్నాయి దేని మీదైనా? ఇప్పుడు పిల్లవాడు చదువుకోనంటే మీరు ఏం చేస్తున్నారు? బలవంతంగా చదివించటం. అలా మనస్సును మీరు శ్రద్ధ డెవలప్ చేసుకోవాలి. అతని పరిస్థితులు శ్రద్ధ వల్ల నిర్మించబడతాయి. శ్రద్ధ మయోయం పురుషో యోగే శ్రద్ధ సేవ సహ. అని గీతలో జగద్గురు చెప్పాడు. అది తత్ సరితులు బలింది. ఆ సూర్యుడు యొక్క ఆ శక్తికి నేను శ్రద్ధ చూపిస్తాను, రా నన్ను నీ మార్గదర్శనం చేయి అని అడగండి. ఆయన మార్గదర్శనం చేస్తూనే ఉన్నాడు. అయితే ఖనిజ జగత్తు నుంచి మానవ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, నీ ప్రయత్నం వచ్చిందని నీకు తెలుసా, అలా మానవ శరీరం ఏర్పడుతుంది. కానీ ఇంతవరకు లాక్కొచ్చాడు, కానీ దీని తర్వాత ఇంక అతను చేయలేడు. మానవ శరీరం వరకు ఇవ్వగలిగాడు, కానీ మానవుడు తను నిర్ణయించుకోవాలి. ఎందుకు నిర్ణయించుకోవాలి, మానవుడికి ఆ ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చాడు అనేది అది చాలా పెద్ద డిస్కషన్. అది నేను చర్చించను, కానీ నేను ఒప్పేసుకోండి, అది గురువులు చెప్తున్నారు మీరు నా పని చేయడానికే పుట్టారు, లేకపోతే మీరు నా దగ్గరికి రాలేరు. వెంకయ్య స్వామి దాన్ని అదే చెప్పారు, పావనానికి నేను దానం కట్టాను, అంచేత మీరు తెలియకుండా మీరు వచ్చారు. వచ్చారంటే మీరు ఆయనతో ఇక్కడే, మీరు చేయగలిగేది ఏం లే. అది తన సంతులు వరేంది, నువ్వు నాకు నీ శ్రేష్టమైన మార్గదర్శనించి మనోబలం ప్రజ్ఞ తత్సవితులు వరేణ్యం ఆత్మ సూర్యుడి యొక్క ఆత్మ నా ఆత్మ. దాని తర్వాత మనోబలం దీన్ని ప్రజ్ఞ అంటారు, తెలియని విషయాలను చీకటి అంటారు, శ్రద్ధ విషయాలు తెలిసేటట్టు చేస్తుంది. కనుక ప్రజ్ఞ లేక విశేష జ్ఞానానికి ఆధారం అవుతుంది. శ్రద్ధ ఉంటేనే దాని గురించి ఆలోచిస్తావు, శ్రద్ధ లేకపోతే దాని గురించి ఆలోచించు సబ్జెక్ట్ తెలియదు మీకు. అంచేత శ్రద్ధ దేనికి ఆధారమైంది, జ్ఞానానికి ఆధారమైంది. అంచేత ఆత్మబలం దీనికి ఆధారం అవుతుంది. ఫిజికల్గా కూడా అది 100% కరెక్ట్. బ్లడ్ కనుక హార్ట్ బ్రెయిన్ పంపించకపోతే బ్రెయిన్ పనిచేయదు. 2 నిమిషాల పాటు బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళకపోతే కోమలో వెళ్తుంది. అంచేత హార్ట్ అంటే ఆత్మబలం కదా, ఈ హార్ట్ బలం నుంచి వెళ్ళేటటువంటి ఆ రక్త ప్రవాహం ఎప్పుడవుతే ప్రజ్ఞనికి. అంచేత నీ బ్రెయిన్కి ఆధారం ఏంటి, హార్ట్. నీ ప్రజ్ఞకి ఆధారం ఏంటి, శ్రద్ధ. అంచేత నన్ను చాలామంది అడిగారు అసలు మాకు అర్థం కాలేదండి ఈ లైన్ లైన్ మార్చేయండి అని. నాకు అర్థం కాలేదమ్మ, ఇప్పుడు అర్థమైంది అందరికీ, ఎందుకు ఆ లైన్ మార్చలేదు, అర్థమైందా. అంచేత మీకు ఆ శ్రద్ధ అది కరెక్టే అని మాస్టర్ చెప్పినప్పుడు, మాస్టర్ చెప్పారు కనుక కరెక్ట్ కాదు, మాస్టర్కి ఆ కాన్ఫిడెన్స్ ఉంది కరెక్టే రాశాగలిగాను. నేను చాలామంది ఇది రాస్తున్నప్పుడు అడిగారు, అప్పుడు దీన్ని రాయాలంటే నేను బ్రెయిన్ హార్ట్ ఎలా వెళ్తుందో ఆ బొమ్మలంతా ఎక్కడ చూపిస్తే ఇప్పుడు అర్థమైపోయింది కదా. అంచేత అది శ్రద్ధ ప్రజ్ఞకి ఆధారం. అప్పుడు ప్రజ్ఞ దేని వల్ల వస్తుంది, దీని వల్ల చీకటి పోతుంది. భర్గు దేవస్య, భర్గు అంటే చీకటి చీసేయటం, దేవస్య ఆ కిరణాలు హృదయం నుంచి వచ్చేటటువంటి కిరణాలు ఎక్కడ దిగాలి, మన ప్రజ్ఞ దిగాలి, ధీమై ధీమ బుర్రలో పెట్టుకుంటాం. పెట్టుకున్నాక భౌతిక బలం వస్తుంది. భౌతిక బలం ఎటు ఉపయోగిస్తావు, నీ ప్రజ్ఞ ఎటు వెళ్తే అటు, అవునా కదా. నీ మనస్సు ఎటు వెళ్తే, నీ ఆలోచన ఎటు వెళ్తే అక్కడే కదా నీ భౌతిక బలం ఉపయోగపడేది, లేకపోతే భౌతిక బలం ఎక్కడ ఉపయోగించుకుంటా. అంచేత అధియో యోన ప్రత్యోదయాత్ దీన్ని నిష్ఠ అంటారు. గాయత్రి రామాయణంలోని మొదటి 8 శ్లోకాలు ఆత్మబల సంబంధన లేక శ్రద్ధను అభివృద్ధి చేసుకున్నట్టు క్రియాత్మక విధి విధానాలు తెలుపుతాయి. అంచేత మీలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు తపన చెంది ఇవాళ రాత్రి పడుకునే ముందు 8 శ్లోకాలు చూడండి. 8 శ్లోకాలకి మీకు 1 నిమిషం కూడా పడదు. శ్రద్ధ డెవలప్ అవడానికి అంటే తన సరితుల వరణ్యంగా నువ్వు ఎలా మారుతావు, గాయత్రి రామాయణంలో మొదటి 8 శ్లోకం. తర్వాత ప్రజ్ఞ ఇది గాయత్రి రామాయణం అర్థమైంది కదా. చేత మీరు ఇక్కడ ఉన్నప్పుడు, నేను ఉన్నప్పుడు మీరు టైం వేస్ట్ చేసుకోకండి, మళ్ళా నేను మీకు దొరకదు ఇంత ఈజీగా. ఆరోగ్యం ఒక కారణం, రెండోదే మీ సీరియస్ అని చూసి భయమేసి పారిపోతున్నాను నేను, మీలాగా మారిపోతానేమో. దయచేసి నన్ను మార్చకండి, నేను మిమ్మల్ని మార్చగలిగితే బాధితో. అంచేత శ్రద్ధ ప్రజ్ఞ నిష్ట తత్సవితులవరేణ్యం భర్గోదేవస్య ధీమి ధీమ. ఇది ఎందుకు చెప్తున్నానో అర్థమైంది కదా, డైరీ ఎలా రాయాలో దానికి ఇది టీచింగ్ ఇస్తుంది. ఆత్మబలం శ్రద్ధ మనోబలం ప్రజ్ఞ
చెయ్యాలి.
ఇక్కడ ఆ సూర్య నవరాత్రులు చైతన్యం అవుతుంది. చాలా బాగా ఒకటే ఆశ్చర్యం మిస్ అయింది. మిస్ అవటానికి కారణం ఏంటి అంటే ఇందులో ఆశ్చర్యం ముందు ఇచ్చేసాను డైరీలో అని చెప్పి మీరు చేసేసి ఉంటారు అని నమ్మకంతో. తర్వాత రాబోయేది ఇంకా చైత్ర నవరాత్రులు కనుక రాశాను, అది మర్చిపోలేదు. ఆశ్చర్య నవరాత్రులు డైరీలో ముందుంది, అది జరిగిపోయింది. జరిగిపోయిన ముందు రాయటం అక్కడ అది రాయలేదు. శక్తి సముపార్జన విధానం ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యుగేచ్ఛ ప్రతిభా పరిష్కారం మహాకాలు యుగం అంటే మహాకాలుని ఇచ్చ ఏంటి అంటే ప్రతిభ పరిష్కరింపబడాలి. అంటే ప్రతిభ అంటే ఏంటో ముందు మీకు తెలియాలి. ప్రతిభ అంటే ఏంటన్నమాట, మూడు బలాలను కలిపి. ఏం బలం? భౌతిక బలం. కానీ మనం రివర్స్గా ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ముందు ఆత్మబలం శ్రద్ధ, దానికి సంబంధించిన ప్రజ్ఞ, దానికి తగిన భౌతిక బలం. పై మూడు బలాన్ని కలిపి ప్రతిభ అంటే చెప్పమ్మా.
కోరికల ఆలోచనల స్వాహ తలాలలోనే ఈనాటి మానవులు జీవిస్తున్నారు. ఈ బలాలను ఏకీకరణ చేసి ఒక నిర్దిష్ట విశేష లక్ష్యం కొరకు ఉపయోగించినప్పుడే దాన్ని ప్రఖర ప్రతిభ అంటారు.
ఇది అర్థం చేసుకోండి. ఇది ఉన్నాయి అందరికీ, పొలిటీషియన్స్ ఉన్నాయి, సైంటిస్టులు ఉన్నాయి. అంటే మానవ జీవితంలో మన శాస్త్రం చేసేటువంటి వాళ్ళు పొలిటీషియన్స్, బిజినెస్ పీపుల్, సైంటిస్టులు, డాక్టర్స్, టీచర్స్, వీళ్ళందరికీ మూడు ఉన్నాయి. భౌతిక బలం ఉంది, ప్రతిభ ప్రజ్ఞ ఉంది, దాని మీద శ్రద్ధ కూడా ఉంది. మాకు ఇది కావాలి అది కావాలి అని ఎవడెంత తిట్టినా మనం ఎవడైనా ఏదైనా అంటాడేమో అనుకుని పని చేయడం మానేస్తాం. అంతమంది తిడుతున్న పొలిటీషియన్ పని మాట, వాడు కావాల్సిన వాడు చేసుకుంటేనే పోతాడు. తేడా అర్థమైంది కదా. శ్రద్ధ, శ్రద్ధ అంటే అది వాడెవరో తిడతాడని మానేస్తే ఇంకా శ్రద్ధ ఉంది నమ్ము. అంచేత ప్రతిభ ఉంది, ఈ ఐదుగురికి ఉంది ప్రతిభ. కానీ గురుదేవులు ఏమంటారు, భౌతిక కోరికల ఆలోచనలను ఏకీకరణం చేయండి ముందు అన్నప్పుడు ఏకీకరణం ఆటోమేటిక్గా అవుతుంది. నాద ప్రభావం అది. మీరు దానికోసం విశేష ప్రయత్నం ఏం చేయకండి. మీరు ఎప్పుడు ఓమన్నా మూడు ఏకీకరణం చెందుతాయి. ఓ ఏ మూడు ఏకీకరణం చెందాలి? భూభువస్. అందుకని గాయత్రి మంత్రం ముందు అని కలిపారు గురువు గారు. అంటే విశ్వామిత్రుడు మంత్రాన్ని ద్రష్ట విశ్వామిత్రుడు కదా, అతను కలిపారు దాన్ని ఓం భూభువస్వ. ప్రఖర ప్రతిభ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఏ ప్రతిభ అయితే ఏకీకరణం చెందుతుందో, ఇప్పుడు ఏకీకరణం చెందలే. పొలిటీషియన్స్ దేని గురించి ఆలోచిస్తారు? సీట్ గురించి, ఆ పోస్టుల గురించి ఆలోచిస్తారు. బిజినెస్ మ్యాన్ దేని గురించి ఆలోచిస్తారు? సైంటిస్ట్ ఏదో క్యాన్సర్ ముందు కనిపెట్టాలి అని దానికి ఆలోచిస్తాడు. యాక్టర్ సరే వాడు వేస్తున్న రోజు దేనికో వాడి గోళ వాడిది. టీచర్ ఇప్పుడు టీచర్స్కి అసలు ఏ ప్రతిభ లేదు, ఆనిస్ట్గా మీరు ఒప్పుకోలేదు. ఇంచంటే వాళ్ళని ప్రయత్నం చేయటం లేదు. మెకానికల్గా వాళ్ళు వెళ్తున్నారు. కానీ మేము టీచర్స్ అంటాం, కానీ వాట్ ఆర్ యు టీచింగ్? నేను బయోకెమిస్ట్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ దానికి హెడ్గా ఉన్నప్పుడు యూనివర్సిటీకి వెళ్ళాల్సి వచ్చింది మీటింగ్. వెళ్తే ఊ ఇంటలెక్చువల్స్ అన్నారు. నోరు మీ నువ్వే ఇంటలెక్చువల్ అయ్యా అన్నారు. బయట మాట్లాడుకుంటారు మీటింగ్లో కానీ. అదేంటయ్యా మనం అంతా బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్స్, వాళ్ళకి వీళ్ళకి చెప్తున్నావు, నువ్వేం చెప్తున్నావు అయ్యా, ఫలానా వాడికి చెప్పాడు అని చెప్తున్నావు, నువ్వేం చెప్తున్నావో చెప్తున్నావు. ఎవడైనా ఎక్కడైనా ఏం చెప్తున్నాను అది మేధావి అంటే నేను ఒప్పుకోను, నువ్వు టీచర్ అంటే నేను ఒప్పుకోను. వాట్ ఆర్ యూ టీచింగ్? భావం అర్థమైందా? లోతు అర్థం చేసుకోవాలి. అంటే టీచర్స్ ఇప్పుడు మూలపడ్డారు. గురువుగారు వాళ్ళని లేపాలని కోరిక, ఇది నేర్పండి, మీ టీచర్స్ కండి. అంచేత ప్రఖర ప్రతిభ అంటే పొలిటీషియన్ కేవలం కుర్చీ కోసమే కాదు, భౌతిక జగత్తులు వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా దేశ ప్రేమ వైపు వెళ్ళాలి. డబ్బు సంపాదిస్తున్నవాడు మూడు కలవాలి. మూడు కలవాలంటే అర్థమైంది కదా. ఇప్పుడు శ్రద్ధ, ప్రజ్ఞ, నిష్ఠ కూడా ఒకే డైరెక్షన్లో వెళ్ళాలి. ఇప్పుడు శ్రద్ధ ఒక డైరెక్షన్లోనే వెళ్తుంది, పొలిటీషియన్ ఏమో దానికోసం, బిజినెస్ మ్యాన్ ఏమో డబ్బు కోసం, అర్థమవుతుందా? మిగతా మూడు, ఈ మూడు కలిస్తే ప్రఖర ప్రతిభ అవుతుంది. ఇట్లా ప్రఖర ప్రతిభ అన్నప్పుడు ఈ మూడు కలవాలి, ఒకే డైరెక్షన్లో వెళ్ళాలి. దానికి పొద్దున్న నేను గాయత్రి మంత్రం గురించి చెప్తే ఏం చెప్పాను? ఆలోచనలు, వాక్, కర్మ ఒకే నేను వెళ్ళాలి. సమం కాల్చి రోగ్రీవం గురించి
సమృద్ధికి మూడు చరణాలు ఉంటాయి, తలాలు. వాటిని దాటి మహాతలాన్ని చేరుకున్నప్పుడు ఆ వ్యక్తి మహాత్ముడు, మహావ్యక్తి, గొప్పవాడు అవుతాడు. మహాకాళి అంటే భౌతిక బలము, మహాలక్ష్మి అంటే మానసిక బలము, మహాసరస్వతి అంటే ఆత్మబలము.
అంటే ఏంటర్థమైంది మహా అన్న మాట వాడబడింది అక్కడ, అర్థం అవుతుంది కదా? మరి భౌతిక దళము మహా అన్నప్పుడు ప్రఖర అవుతుంది కదా, మరి భౌతిక బలం ప్రఖర ఎప్పుడవుతుంది? భౌతిక దళం అంటే ఏం చెప్పుకుందాం, నిష్ట. నిష్ట దేంతో కలవాలి? ప్రజ్ఞ, శ్రద్ధతో కలిస్తే మహాకాళి. కేవలం నిష్ట ఉంటే కాళి, తేడా అర్థమైందా? మహా అనే పదము భూర్భువస్వ తలాన్ని దాటక మహా, దాని తర్వాత జన సువ్యవస్థ. ఆ ప్రఖరతో ఉన్నవాడు జన మనుషుల్ని కలుపుకోవాలి, సువ్యవస్థ చేశాక వాళ్ళందరూ కలిసి తపహ తపస్సు చేయాలి. వాళ్ళు కలిసి ఇప్పుడు దానికి దానికి చేస్తున్నవాడు తపస్సు చేయకుండా ఏం చేస్తున్నారు? అర్థమవుతుంది కదా? అంచేత భూర్ భువ స్వ మహా తర్వాత జన తపహ, అప్పుడు సత్యాన్ని చెబుతారు. అంటే మీ ఏం గోలికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ గోలికి వెళ్తారు. అంచేత గురువు గారు మహావ్యక్తులు మీరు ఎలా అవుతారు? మహాకాళిగా శ్రీరామకృష్ణ పరమహంస సాధన, మహాసరస్వతిగా కబీర్ దాస్ సాధన, మహాలక్ష్మి మహాసరస్వతి, మహాలక్ష్మిగా శివాజీ సాధన సమర్థ గురు రామదాస్. ఈ మూడింటిని కలిపిన మహావ్యక్తిగా శ్రీరామచారి మహాచారి. తేడా అర్థం అవ్వాలి. ప్రఖర ప్రతిభ చెప్పడానికి తగిన దానికి ఆయన అన్ని జన్మలు కష్టపడ్డాడు. కానీ ఆయన ఏమంటాడు, ఆ జన్మల్లో కూడా మీరు నాతోనే ఉన్నారు, లేకపోతే ఇప్పుడు మీరు కలవరు, ఇది గుర్తుంచుకోండి. ఇంచేత ఒక కబీర్ దాస్ ముస్లిం అయినా ఒక రామదాసుని తయారు చేసేది. జాగ్రత్తగా వినండి, ఇందులో ఈ పాటలో పెడుతున్న ప్రతి మాట పరమపూజ గురుదేవుడికి వర్తిస్తుంది, శ్రీరామ్ అనే మాట కూడా వస్తుంది ఆ పాటలో. కాస్త జాగ్రత్తగా వినండి, నేను తర్వాత ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కబీర్ దాస్ రామ్దాస్కి దీక్ష ఇస్తాడు. మరి కబీర్ దాస్కి ఇస్తే ఒక రామ్దాస్ తయారయ్యాడు. ఇంకేంటంటే ఆయన ప్రతిభ ఉన్న వ్యక్తే, కానీ ఇప్పుడు మహాప్రతిభ కలిగే ప్రఖర ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తి మరి మనం ఎంతమందిని తయారు చేస్తాడు? మనం మొదటనే ఉంటుంది చూడండి. జాగ్రత్తగా పాట వినండి, ప్రతి అందులో ఒక విశేషణము శ్రీరామ్ శర్మ ఆచార్యకి మీరు అనువదించుకుని వినాలి. ఇక్కడ శ్రీరామ్ అంటే ఆ శ్రీరామ్ మన త్రేత కలి కలి అందుకే భావ సంవేదం అంటే లెవెల్స్ పెరుగుతాయి. ఇంకా సబ్జెక్టులకు వచ్చాయబ్బా. అంచేత మహాకావ్యుడు ఏడు లోకాలు గురు గురువాసం అంతే. నాముడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆ పాఠంలోనే కదా జీవిస్తున్నాడు. దానికి నూతన రూపకల్పం విడుముక్తులు గాయత్రి ఉంది కదా, శుభరాయి సరస్వతి లక్ష్మీకాంత్. స్థూల శరీరానికి రెండు భాగాలు ఉన్నాయి, ఒకటి అన్నమయ కోశము, ప్రాణమయ కోశం, దాని తర్వాత మనమయ కోశం. మనమయ కోశం పైన కారణ శరీరం, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము కలిపి కారణ శరీరం అంటాం. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము కలిపి స్థూల శరీరం అంటాం. మనమయ కోశం, మనమయ కోశం, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఐదు తలాల్లో కనిపిస్తాయి మనం. ఇదంతా ఈ డైరీలో మీకు ఎలా గ్రో అవుతుందో తెలుస్తుంది మీకు. ఆ ఇంట్రొడక్షన్ ఇస్తున్నా నేను. భారతం కాదు, మహాభారతం అంటే మహా అన్నది అర్థం అవ్వాలి తప్ప ఈ యుద్ధాన్ని మీరు మహాభారతం అనుకుంటే అంటే అసలు యుద్ధం కాలే మహాభారతం. అందుకే ఇప్పుడు మనం యుద్ధమే చేయకల్లే, ఆలోచనలో క్రాంతి తీసుకో. ఆలోచనలో క్రాంతికి అవును చంపాలి నువ్వు, ఆలోచనలు మార్చడానికి చంపాలా, చంపితే ఇంకే మారుస్తావు.
ఈ విధంగా రామాయణము ద్వారా ప్రతిభను గుర్తించి దుర్గా సప్తశతి ద్వారా ప్రతిభ, ప్రతిభ లేక మహాభారతం.
ఒక్క నిమిషం, ఇది శుద్ధి సాయి స్పెషలైజేషన్. ఆయన ఇప్పుడు ఏకాదశి స్కందం చదవమనేవాడు శుద్ధి సాయి.
ఈ విధముగా రామాయణము ద్వారా ప్రతిభను గుర్తించి దుర్గా సప్తశతి ద్వారా ప్రతిభ, ప్రఖర ప్రతిభ లేక మహా ప్రతిభగా మారిన వ్యక్తుల యొక్క సమిష్టి ప్రయోగం పృథ్వీ మహాభారతంగా మారుస్తుంది. నేటి సాధకుల లక్ష్యము,
నేటి సాధకులు అని చెప్పాను కదా, నేను చూపించాను ఇంగిత జ్ఞానం, నిజాయితీ, బాధ్యత, ధైర్యము. అవి రాముడు యొక్క రామాయణంలో చెప్పబడినటువంటి రాముడు, శ్రీరాముడు చిత్తము, లక్ష్మణుడు అహంకారము, భరతుడు బుద్ధి, శత్రువు మనస్సు, నాలుగు వర్చస్సు. గురువుగారు నాలుగింటిని కలిపి నాలుగు వర్చస్సులు అంటారు. రామాయణంలో రాముడు పాత్ర అది మనకి తెలుసు కనుక ఎలాగ ప్రవర్తించాలి మనం. ఇందాక పాట పెట్టమన్నది కూడా అందుకే శ్రీరామ. అంచేత మన మనోబుద్ధి చిత్తహంకారాలు ఈ నాలుగు బ్రదర్స్గా, అంటే మనమే ఈ నాలుగు మనలోనే ఉన్నాయి కనుక ఇవి ఒక లైన్లో పెట్టడం నాలుగు వర్చస్సులు. ఇంగిత జ్ఞానం, ఇంగిత జ్ఞానం శ్రీరాముడు ఎప్పుడు ఏం చెయ్యాలి, వాడి తల్లే వచ్చి నేనే కదా నిన్ను అడిగి వెళ్ళమన్నాను, వచ్చేటంటే రాలే. అక్కడ ఇంగిత జ్ఞానం, అసలు లక్ష్యం వేరు, రాజ్యం కోసం కాదు కదా రాముడు అవుతారని చెప్పి ఇంగిత జ్ఞానం అక్కడ పనిచేస్తుంది. దాని తర్వాత నిజాయితీ, లక్ష్మణుడు రాముడు చెప్పింది చేస్తాడు నిజాయితీగా, అది రైటా తప్ప కూడా ఆలోచించాడు. రాముడు చెప్పాడు కదా ఓకే, కోపం వచ్చేస్తూనే వాడిని చంపేస్తాను అంటాడు, రాముడు చంపొద్దు అంటే ఆగిపోతాడు. నిజాయితీ అంటే అర్థమైంది కదా, నీకు ఇష్టం ఉందా లేదా అది కాదు, నిజాయితీగా గురువు గారు చెప్పింది చేస్తున్నావా లేదా బాధ్యత. రాముడు లేడు, మనం ఇంకా మారలేదు, మన బుద్ధిని ఉపయోగించుకుని ఆ బాధ్యత మనం ఉన్న చోట రామరాజ్యం లాగా జరుగుతున్నావా లేదా. రాముడు పాదుకొని పెట్టి కదా చేశాడు నందిగ్రామంలో పెట్టింది. భరతుడు తనేమో సింహాసనం మీద కూర్చొని చేయలే రామరాజ్యం. అలాగే మన బుద్ధి మనం చేస్తున్న ఉద్యోగం, మన టీచర్స్ గాను ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాం, బుద్ధిని ఉపయోగించి ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి. క్లాసులో మీరు రామాయణం అది చెప్తే కొప్పలు అడుగుతాయి, ఇంట్లో మీరు అది ప్రాక్టీస్ చేసుకోండి. అర్థమైంది కదా, దీనికి ధైర్యం ఉండాలి. కానీ లోపల గురువు గారు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రామాయణం నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే మీకు ఈజీ అవుతుంది.
ఈ నాలుగు వ్యక్తిగత నిర్మాణాల యొక్క సాధన చైత్ర నవరాత్రుల్లో జరుగుతాయి. అంటే రామనవమి కాబట్టి
ఉగాది నాడు ఈ నాలుగు మానసిక స్థితులు డెవలప్ అవుతాయి. అది సంవత్సరం అంతా సమాజాన్ని ఆశ్వేజ మాసంలో ఎంత ఇవ్వగలుగుతున్నాం, మనం చేయగలిగినంత చేస్తున్నాం లేదా అని మధ్యనే టెస్ట్ చేసుకుంటాం.
ఈ నాలుగు గల ప్రతిభ విశేష లక్షణం పొందడానికి పంచశీలాలు ఉండాలి. వీటిని పొందిన వ్యక్తి ద్వారా సమాజ నిర్మాణం జరుగుతుంది. ఏ విధంగా ఐదు ప్రాణాలు కోట్లాది కణాలు అంటే కోశాలను ఒక విశిష్ట సమూహంగా లేకుండా మానవ శరీరంగా అభివృద్ధి చేస్తుందో అలానే మహాప్రాణాలు మానవ సమాజాన్ని నిర్దేశిస్తాయి.
ఈ తేడా అర్థం చేస్తుంది. మనకి ప్రతి ప్రాణాలు ఉన్నాయని తెలుసు. ప్రాణ అపాన వ్యాధ సమాన ఉదాహరణ. ఈ ఐదు ప్రాణాలు ఏం చేస్తాయి? మన శరీరంలో కోట్లాది కోశికలు ఉన్నాయి సెల్స్. వీటన్నిటి సువ్యవస్థగా ఉంటాయి. కిడ్నీ వర్క్ కిడ్నీ చేస్తుంది, హార్ట్ పనిచేస్తుంది, కళ్ళు కళ్ళు పనిచేస్తాయి. ఇవంతా ఈ పంచప్రాణాలతోనే సెట్ అవుతాయి. మీకు కాస్త సూక్ష్మీకరణ సాధన వాటిలో మీకు చాలాసార్లు చెప్పాను. అగ్నికి కళ్ళు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అంచేత అగ్ని అనే ప్రాణము ఈ రెండింటిని సువ్యవస్థగా నడుస్తుంది ప్రాణం. మరి మహాప్రాణం సంపూర్ణ మానవ జాతిని శాసిస్తుంది. మహా ఎప్పుడు వస్తుంది? ఓం భూ భూ స్వ అంటే మహాప్రాణం అవుతుంది. అంచేత మీరు చేస్తున్నటువంటి సాధన మహాప్రాణ జాగరణ చేస్తుంది. అది గాయత్రి యొక్క ఐదు కోర్స్ ముఖాలంటే మీ పంచప్రాణాలు ఆల్రెడీ ఉన్నాయి మీకు. మీరు ఎలా మారాలి? మహాప్రాణాలుగా మారాలి, ప్రఖర ప్రతిభగా మారాలి. అంటే ప్రతిభ నీలో ఉన్న పెద్ద ప్రాణం, మహాప్రతిభ ప్రఖర ప్రతిభ. ఆ తేడా అర్థం చేసుకోండి.
ఈ ప్రతిభ సంపూర్ణ విశ్వమును ఒక సువ్యవస్థ రూపంలో నడిపిస్తున్న మహాప్రాణులతో సంబంధం పెట్టుకుంటే ప్రఖర ప్రతిభగా
మారుతుంది.
మహాభారతంలోని పంచశీలములు
ఇందాక చెప్పింది నాలుగు వర్షస్ ఇంగిత జ్ఞానము
నిజాయితీ
బాధ్యత ధైర్యం. అది రామాయణం చెప్తుంది మనస్సు ఎలా మారాలి. మరి భౌతిక జగత్ ఎలా మారాలి? పంచప్రాణాలు మహాభారతం చెప్తుంది.
అర్జునుడు శిష్టత సమానము అంటే సమాన ప్రాణం అనమాట. మనోమయ కోసము మనోమయ. నకులుడు శ్రమశీలత అపానము ప్రాణమయ కోసము కామమయ. సహదేవుడు మితవేయత మితవ్యయత ఉదానము అన్నమయ కోసము భౌతిక. ఇవి పంచశీలాలు మహాభారతంలో.
ఈ పంచశీలాలలో శిష్టత మెయిన్. అర్జునుడు మెయిన్ ఎందుకు అవుతాడంటే శిష్టత లేకుండా మిగతా నాలుగు ఉపయోగపడవు. శ్రమశీలత కానీ మితవ్యయత కానీ అదంతా ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మాట్లాడే టెక్నిక్ కరెక్ట్గా మీరు ప్రజెంట్ చేయకపోతే మీరు మంచి చెప్పినా చేయాలనిపించదు. శిష్టత మనం నేర్చుకోవాలి. ముందు
ఇటు
14 పక్కన సాప్తాహిక అప్పుడు 15 అవుతుంది.
నిర్దేశ పాత్రలు గుర్తుంచుకోండి. రామాయణ మహాభారత భాగవతాలు నూతన నిర్మాణానికి కావలసిన సమస్త ప్రణాళికలు కలిగి ఉన్నాయి.
ఇప్పుడు ఈ నూతన నిర్మాణానికి దీన్ని ఎలా మార్చారు ఇప్పుడు గురువు గారు చెప్తారు. తర్వాత పేరు చూడు. ఇక్కడ ఇది సమర్పణ ఎలా చేయాలి అనే దాంట్లో కాలనియములు కాకండి. ఇందులో ముఖ్యంగా 5 పాయింట్స్ ఉన్నాయి. తర్వాత జాగ్రత్తగా చదువుకోండి మీరు. అందులో లాస్ట్ పేజీకి వెళ్ళిపోండి. కానీ చదవాలి ఇది. నేను దాటేశాను, మీరు దాటేస్తే నేను చేయగలిగేది ఏం లేదు. అందులో గురువుగారు ఏం చెప్తారు అంటే మీరు దేవతలే. ఓకే ఓకే. మొదటిది పెద్దచ్చే నాకు నాకు కనిపించదు.
రెండవది ఏం చెప్పానంటే మీరు ఇప్పించడానికి మీ విరోధులందరినీ చంపేశాను, మీ కొరకు రాజసింహాసనం తయారుగా ఉంచాను, మేము దాన్ని స్వీకరించాము. మూడవ విషయం ఏంటంటే నీ వ్యక్తిగతమైన సమస్యలు కష్టాల గురించి చింతించవద్దు. నీ వ్యక్తిగత సమస్యలను కష్టాలను ఎవరు నివారిస్తారు? నా పుణ్యము నా తపస్సు అప్పని చేస్తుంది. చాలా కాలం కిందటి నుంచి నేను గుణపెట్టిన పుణ్యము ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, కానీ కొంతమందికి ఉపయోగపడదు. నా పని ఆగేది కాదు, విస్తరిస్తూ ఉంటుంది.
ఇక్కడ అందరికి ఉపయోగపడుతుందని చెప్పాక కండిషన్ పెట్టారు, కొంతమందికి ఆయన తపస్సు కానీ పుణ్యం కానీ ఉపయోగపడదు. ఆ కాలనీ చూసుకోండి,
మీరు కాలనీ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. దారి తప్పితే నాకు బాధ వేస్తుంది. నేను ఎంతగానో ప్రేమించిన పిల్లవాడు ఎలా మారిపోయాడు, ఎంత ప్రేమతో నేను ఇతన్ని పిలిచాను. చూడు, ఇప్పుడు అతను ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, దొంగలు వచ్చి తిరుగుతున్నాడు, అడుక్కు తినేవాడు తిరుగుతున్నాడు, ఎక్కడెక్కడో మనాలి పాట పడుతున్నాడు. చేయవచ్చు ఈ
నారాయణ గురువు గారు ఏం చేయలేదు. ఆ ధైర్యం మీకు ఉండాలి అని చెప్పి గురువు అన్ని చేయగలడు అనుకోండి, మీరు మార్గంలో ఉంటే ఆయన హెల్ప్ చేయగలడు. కానీ బలరాముడే యుద్ధం చేయకుండా వెళ్ళిపోతే కృష్ణుడు ఏం చేయగలిగాడు? ఉద్ధవుడే యుద్ధం చేయకుండా వెళ్ళిపోతే ఏం చేయగలిగాడు? భీష్ముడు తన భక్తుడు తనకి ఎగరిస్తుగా నిల్చుంటే ఏం చేయగలిగాడు? భీష్ముడే యుద్ధం చేయకుండా కృష్ణుడే కూర్చుంటే అసలు గొడవే లేదు. కానీ అహంకారం, నేను వాగ్దానం చేశాను ఇప్పుడు అంటే కృష్ణుడి కంటే నా వాగ్దానం గొప్ప అహంకారం, అక్కడ జాగ్రత్త. అది కాదు అంటే చెప్పి చెప్పి అది కాదమ్మా, నాలుగు విషయాలు
చెప్పడానికి. వసంత పంచమి తర్వాత మీరు వచ్చి వచ్చారు, ఈనాటికి ఇది చాలు. మీరు విషయాల గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించండి, మీ పనిని నేను చూసుకుంటాను. మీరు దేవతలని గుర్తుంచుకోండి, మీరు ప్రతిష్టలు సింహాసనాలు పొందాలి, మీరు నేతలు అవ్వాలి. అంతేకాక సంచి ఉన్న బాబాదేవితో జాగ్రత్తగా ఉండాలి, వారు సంచిలో మిమ్మల్ని వేసుకొని పారిపోవచ్చు. ఇక మీరు సెలవు తీసుకుంటాను.
సత్సంకల్పాలు దాటిచింది, సత్సంకల్పాలు మహాభారతంలోని పద్ధతులు
ఇది 46 నుంచి 55
వరకు మీరు టిక్కు పెట్టవలసినటువంటి పాయింట్స్ ఇందులో దొరుకుతాయి మీకు.
నిజానికి శ్రద్ధ, తత్పరత మరియు ప్రామాణికతో పాటు ఉచ్చస్థాయి ఉద్దేశవరకు చేయబడి ఏ సామాన్య స్థాయి ప్రయత్నానికైనా అసాధారణ సాఫల్యం లభిస్తుంది. శాంతి కొంచెం ఈ సూత్రములే ఉపయోగించుకుంటుంది.
ఇక్కడ ఫార్ములా ఇచ్చారు, శ్రద్ధ ఉండి మహాకాలుడికి అది ఇష్టం అవుతే ఒక చిన్న ప్రయత్నం కూడా అఖండమైన సఫలత తెచ్చుకుంటుంది. అది గురువు గారు ఇచ్చే గ్యారెంటీ. నేను చెప్తున్నాను మహాకాలుడికి ఏం కావాలో, నువ్వు ఆ దారిలో ఒకడిగైనవి నువ్వు గ్రాండ్ సక్సెస్ పొందుతావు. అది ఫార్ములా. నువ్వు చేస్తున్న పని నీకైనా తెలియాలి, మహాకాలుడు ఏమంటున్నావు అంటే అది తెలిసిన వాడైనా చెప్పాలి. అంచేతే శ్రీనామని ఆ పాటతో ప్రార్థించండి, శుభకరుడు శుభతరుడు. అది ఆ పాట రామదాస్ పాట, ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోండి, సత్యం ఆ కాలంలోనే అది ఈ కాలంలోనే అది చేసే విధానం మారుతుంది. అంటే
ఈ సత్యం అంగీకరించే ప్రతిభ గల వ్యక్తులు అత్యంత ఉత్సాహంతో నవ నిర్మాణ క్షేత్రంలో ఉత్సాహపూరిత మానసిక స్థితిలో అడుగులు ముందుకు వేయవచ్చు, మరియు తమ సంకల్పాలకు దేవతల వరదానాలు కూడా జోడింపబడి ఉండటం గమనించవచ్చు. అర్జునుడికి రథసారణిగా కూడా దైవీ శక్తియే ఉన్నది. శాంతి కొన్ని సంచారకులు కూడా పరోక్ష సత్తా యొక్క ప్రతినిధిగా తాము పొందిన సంకేతముల ఆధారంగానే ఈ వనరులన్నీ కూడబెట్టారు. భవ్య భవనము నిర్మించదలుచుకున్నప్పుడు ముందు అతి చిన్న పరిమాణంలో దాని నమూనా ఒకటి
చదువుకోండి. ఇంక ఇవాళ ఆపుతున్నాను క్లాస్, ఇది చదువుకోండి, పుస్తకం ఉంది కదా. ఇంక ఇవాళ రాత్రి మీ టిఫిన్ అయ్యాక ఏదైనా కాస్త గడి టైం చూసుకొని టైం అయిపోయిందని కాకుండా డిస్కస్ చేసుకోండి, చేసుకోండి. రేపు పొద్దున మళ్ళీ నేను క్లాస్ తీసుకుంటాను దీని మీద, సరేనా? డైరీ ఎలా ఉపయోగించుకోవాలో మీకు అర్థమవుతుంది.